ಯದಮಂಧಿ ಶಾಸ್ತ್ರವಾರ್ನಿಧಿರಬಂಧಿ ಚಿತ್ತೆ ಕರೀಂದ್ರಗಿರಿನಾಥ ಏನ ಮಹಾವಿದುಷಾ ತಂ ಸೀತಾರಾಮರ್ಯದೇಶಿಕಂ ವಂದೇ ಯಸ್ಯ ಪ್ರಸಾದ ಕಲಯಾ ಬಧಿರಶೃಣೋತಿ ಪಂಗು ಪ್ರಧಾವತಿ ಜವೇನ ಚ ವಕ್ತಿ ಮೂಕಃ ಅಂಧಃ ಪ್ರಪಶ್ಯತಿ ಸುತಂ ಲಭತೆ ಚ ವಂದ್ಯಾ ತಂ ದೇವಮೇವ ವರದಂ ಶರಣಂಗತಾಸ್ಮಿ ವ್ಯಾಖ್ಯಾಮುದ್ರಾಂ ಕರಸರಸಿಜೈಹಿ ಪುಸ್ತಕಂ ಶಂಖಚಕ್ರೇ ಬಿಭ್ರದ್ಭಿನ್ನ ಸ್ಫಟಿಕ ರುಚಿರೇ ಪುಂಡರೀಕೇ ನಿಷಣ್ಣಃ ಅಮ್ಲಾನಶ್ರೀರಮೃತವಿಷದೈಹಿ ಅಂಶುಭಿಕ್ಲಾವಯನ್ ಮಾಂ ಆವಿರ್ಭೂಯಾತ್ ಅನಘ ಮಹಿಮಾ ಮಾನಸೇವಗಧೀಶಃ ಪೂಜಂತಂ ರಾಮ ರಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಮ್ಯಹಂ ಗೋಷ್ಪದೀಕೃತವಾರಾಶಿಂ ಅಶಕೀಕೃತರಾಕ್ಷಸಂ ರಾಮಾಯಣ ಮಹಾಮಾಲಾರತ್ನಂ ವಂದೇ ಅನಿಲಾತ್ಮಜಂ. ಮಹಾಭಾಗವತ ಗೋಷ್ಠಿಕಿ ಪ್ರಣಾಮಾಂಜಲುಲು. ನಿನ್ನ ಅಹಲ್ಯ ಋಷಿಪತ್ನಿ ಶತಾನಂದ ಮಹರ್ಷಿ ಯೊಕ್ಕ ತಲ್ಲಿ అయినటువంటి అహల్యాదేవి వైభవాన్ని నిన్న మనం ప్రస్తావించుకున్నాం. ఇక మరొక తల్లి, ప్రధానమైనటువంటి తల్లి, ఆ గొప్ప తల్లి, త్రిమూర్తులనే పసిపిల్లలను చేసినటువంటి తల్లి, ఒక పతివ్రత కోసం సూర్యోదయాన్ని ఆపివేసినటువంటి తల్లి, ఆ తల్లి అనసూయమ్మ తల్లి. ఈ అనసూయమ్మ తల్లిని గురించి అయోధ్యాకాండ చిట్ట చివర మనకి దర్శనమిస్తుంది. ఆ తల్లి మరి అనసూయ అత్రి మహర్షుల సంతానం ఎవరు అని అడిగితే త్రిమూర్తుల్ని చెప్పాలి. తపస్సు చేసి ముగ్గురిని ఆవిడ సంతానంగా పొందింది. ఆ త్రిమూర్తులే ఈమె పాతివ్రత్యాన్ని పరీక్ష చేయటానికి వచ్చి ఓడిపోయినారు అంటే ఇంకా అనసూయ ఎంత గొప్పది, బ్రహ్మ కంటే గొప్పది, విష్ణువు కంటే గొప్పది, పరమేశ్వరుడి కంటే కూడా గొప్పది. ఆ గొప్ప తల్లి యొక్క చరిత్రని మనం చెప్పుకుని భ్రాతృవైభవంలో అడుగు పెడదాం. ఇంకా కొంత హనుమద్వైభవం, సీతావైభవం, సీతారాములు ఇద్దరూ విడదీయరాని వాళ్ళు గనక రేపు ఇవాళ కొంత, రేపు కొంత, రేపటితో పరిసమాపనం. ఈ రామాయణ ఫలశ్రుతి కొంచెం రేపు చిట్ట చివర, ఎందుకంటే రామరాజ్యాన్ని ప్రతి వాళ్ళం కోరుకుంటున్నాం కాబట్టి ఆ రామరాజ్య వైభవంతో, ఆ సుఖశాంతులతో మనం కూడా సుఖశాంతులను అనుభవిద్దాం. అరణ్యవాసం చేస్తూ ఒక్కొక్క మహర్షి ఆశ్రమం దగ్గరికి సీతారామ లక్ష్మణులు వెళుతున్నారు. ఆ మహర్షులకు నమస్కారం చేస్తున్నారు, వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు, వెళుతున్నారు. అలా గొప్ప ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడు భరద్వాజ మహర్షి. గొప్ప సౌభాగ్యాన్ని ఇచ్చిన తల్లి అనసూయమ్మ తల్లి. అనసూయమ్మ ఎంతటి సౌభాగ్యాన్ని సీతమ్మకి ఇచ్చిందో, ఆ ఘట్టాన్ని చదువుకున్నా కూడా అంతటి సౌభాగ్యం కలుగుతుంది. కన్యలకి మంచి వరుణితో వివాహం అవుతుంది అని ఫలశ్రుతి ఆ సందర్భానుసారంగా కూడా మనకు ప్రత్యేకంగా చెప్పటం జరిగింది. శిథిలాం వలితాం వృద్ధాం జరా పాండురమూర్ధజాం సతతం వేపమానే వేపమానాంగీం ప్రవాతే కదళీయథ. అరటి చెట్టు చుట్టానికి చాలా బలంగా కనపడుతుంది, కానీ కొంచెం గాలిస్తే చాలు పడిపోతుంది, ఊరికేనే విరిగిపోతాయి, చాలా బలహీనంగా ఉంటాయి అరటి చెట్టు యొక్క లక్షణం. తాటి చెట్టు అంత ఇదిగా ఉండదు, ఎంత ఎత్తుపోయినా త్వరగా పడదు, ఊగుతూ ఉంటుంది, చూసేవాళ్ళకి పడిపోతుందేమో అనిపిస్తుంది, కానీ ఎట్టి పరిస్థితిలో తాటి చెట్టు త్వరగా పడే అవకాశాలే లేవు. ఈవిడ శిథిలం, శరీరం అంతా శిథిలం అయిపోయింది. పెద్ద ఆవిడ ఎన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలలో, ఇవాళ మనకి 20లో 60 వయస్సుగా ఉంది చిన్న యువతను చూస్తూ ఉంటే అయ్యో అని జాలి వేస్తున్నది. అంతకంటే మనం ఏం చేయలేని పరిస్థితి. ఆ నిరుత్సాహం నుండి, నీరసం నుండి బయటపడాలి అంటే స్వామిని ఆశ్రయించడం తప్ప మనకి గతి లేదు. మరొకటి, భగవంతుని యొక్క శక్తి నిజమైన శక్తి కానీ మానవ శక్తి శక్తి కాదు అనేటటువంటి దాన్ని మనం మననం చేసుకుంటూ ఆ భగవంతుణ్ణే మనం ఎప్పుడైతే మనస్సులోకి తెచ్చుకుంటామో మనలో శక్తి వస్తుంది, శక్తి ద్వారా యుక్తి వస్తుంది, యుక్తి ద్వారా భక్తి వస్తుంది. మనకి రామాయణం, భారతం, భాగవతం మూడు అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలలో ఎవరైనా భారతం, భాగవతం మరుగు చెబుతున్నారు కానీ దాటి తక్కిన పురాణాల జోలికి వెళ్ళటం లేదు. ఇంకా ఈ 18 పురాణాలకి 18 ఉప పురాణాలు కూడా పుట్టినాయి. అసలు మహాపురాణాల పేర్లే మనం మర్చిపోయే పరిస్థితిలో ఇంకా ఉప పురాణాల పేర్లు మనకేం గుర్తుంటాయి కనుక. ఇందులో తామస పురాణాలు, రాజస పురాణాలు, సాత్విక పురాణాలు అని మూడు రకాలుగా విభజన చేసి పురాణాలని, ఏ పురాణాలు ఎప్పుడు వినాలి, వాటి లాభం ఏంటి, వాటి వల్ల ప్రయోజనం ఏంటి సమాజానికి అనే అనేక విషయాలను వ్యాస భగవానులు మనకు అందించారు. ఇదే వేదిక మీద అష్టాదశ పురాణాలని సంగ్రహంగా పరిచయం చేయించారు శ్రీహరి ప్రసాదరావు గారు. ఎందువలనంటే ఒకే అంశం ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా మార్పుగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఒకే విషయాన్ని రాసేటటువంటి విద్యార్థి లక్షణాన్ని బట్టి అందులో ఉండే విషయం ఒకటే, మాధుర్యం ఒకటే, తీయగా ఉంటుంది ఏ మిఠాయిలోనైనా. ఆ తీయదనాన్ని తయారు చేసేటటువంటి ప్రతి పదార్థంలో పంచదారే వేస్తారు. గోధుమ పిండి పంచదారతో అనేక రకాల పిండి వంటలు చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రుచిగా అనిపిస్తుంది కానీ అసలు సారం మాధుర్యమే. అలాగే పురాణాలలో ఎన్నో కథలు ఆవిర్భవించినప్పుడు ఆ కథలలో ఉన్నటువంటి తత్వాన్ని ప్రధానం చేసుకుని చాలా ముఖ్యమైనవి, లోకంలో బాగా ప్రచారం చేయ తగినవి అనుకున్న వాటిని మళ్ళీ 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 పురాణాలలో చెప్పటం జరిగింది. అలాంటి అష్టాదశ పురాణములు ఒక ఎత్తు, రామాయణం ఒక ఎత్తు, అష్టాదశ పురాణములు ఒక ఎత్తు, భాగవతం ఒక ఎత్తు. భాగవతం అంతా ఒక ఎత్తు, నారాయణ కవచం ఒక ఎత్తు, రామాయణం అంతా ఒక ఎత్తు, ఆదిత్య హృదయం ఒక ఎత్తు. అంత గొప్ప మంత్రాన్ని ఏమిడిచారు వాల్మీకి భగవానులు. ఇందులో మహాభారతాన్ని, భగవద్గీతని తొలలో చూస్తే 700 శ్లోకాలున్న భగవద్గీత ముందు దూగిందట 125,000 శ్లోకాల కంటే. మళ్ళీ భగవద్గీతని విష్ణు సహస్రనామాన్ని చూస్తే విష్ణు సహస్రనామం దూగింది. అందుకని మహాభారత సారం విష్ణు సహస్రనామం, రామాయణ సారం ఆదిత్య హృదయం, భాగవత సారం నారాయణ కవచం. వాటిని లోపల నిక్షిప్తం చేశారు వజ్రాన్ని పొదిగినట్టుగా బంగారంలో. ఆ మంత్రాలను పొదిగి చుట్టూ బంగారంతో ఈ శ్లోకాలన్నింటినీ కప్పి పుచ్చారు మహర్షులు. ఈవిడ చాలా పెద్దదైపోయింది. వార్ధక్యం అనేది ఎలాంటి వాళ్ళకి వస్తుంది, రాకుండా ఉండదు. అయితే వార్ధక్యం వచ్చినా ఇది వార్ధక్యం శరీర ధర్మం, దాని ధర్మాన్ని వదిలిపెట్టి మన ఆత్మధర్మాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. తింటం తిరగటం అందరికీ సామాన్య లక్షణాలు. మానవులకు ఇతర ప్రాణులకు ఉన్న విశేషం ఏమిటంటే భగవంతుడు మనకు ఒక బుద్ధిని ఇచ్చాడు, ఆ బుద్ధి అనే టార్చ్ లైట్ వేసుకుని మంచి మార్గాన్ని వెతుక్కుని వెళ్ళమన్నాడు. అది మన చేతుల్లోనే ఉంటుంది. ఆ బుద్ధిని భగవంతుని వైపు మళ్ళిస్తామా సుఖపడతాం, ఆ బుద్ధిని నాది నేను అనే అహంకారం వైపు మళ్ళించామా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాం. ఇవేవి నావి కాదు, నాకు సంబంధించింది పరమాత్మ ఒక్కడే, నేను పరమాత్మకు సంబంధించిన దానిని అని ఆ పరమాత్మని నమ్ముకున్న రోజున పరమాత్మ ఏ రకంగానైనా మనని రక్షిస్తాడు, రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ప్రతిజ్ఞని నిలబెట్టుకోవటం ఆ పరమాత్మ యొక్క ధర్మం. అటువంటిది ఈవిడ 1000 ఉంది. శిథిలాం వలితాం వృద్ధాం, శైథిల్యం వచ్చింది, తల పండిపోయింది. తల పండింది అంటాం మనం, అబ్బో నా తలకాయ పండిపోయిందండి, తల బొప్పి గట్టిందండి అంటాం. అంటే గట్టి దెబ్బలు తిని తిని ఆ కొట్టే రాయి కంటే తల గట్టిపడ్డప్పుడు ఆ రాయి చూర్ణం అయిపోవాలి. కుంతీదేవి భీముడిని ప్రసవిస్తే భీముడిని నేల మీద పడంగానే బండ పిండి అయినట్టు అంత శక్తి మన శరీరానికి వస్తే మనవి దేహాలు అవుతాయి, శక్తి లేనప్పుడు మనవి శరీరాలు అవుతాయి. శరీరము అంటే క్షీణించిపోయేది, నశించిపోయేది, బలం లేనిది, బలహీనమైనది, నీరసమే ప్రధానముగా కలిగినటువంటిది. దేహము అంటే చాలా బలిష్టమైనటువంటిది. అలాంటి దేహము కలిగినటువంటి దంపతులను కూడా కాలధర్మాన్ని అనుసరించి వర్ణిస్తున్నారు భగవానులు. జరా పాండుర మూర్ధజాం, ముసలితనానికి సంకేతం తల నెరవటం. తల నెరిసింది, పండింది వీళ్ళకి, జ్ఞానము చేత పండింది బుద్ధి. ఆ పంట తెల్లగా వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి స్వచ్ఛతకి ప్రతీకగా శిరస్సు నుండి ప్రతిఫలిస్తున్నది. సతతం వేపమానాంగీం, ఎప్పుడు వణికిపోతున్నది బాగా. కొంతమంది 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళలో కంపవాతం అని ఒక వాతం ఉంటుంది, శిరోవాతము కంపవాతము అని వాతాలు 84 రకాలుగా ఉన్నాయి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం. మనకి 2వ 3వ తెలుసు, కొంచెం కాళ్ళు పట్టేస్తే కీళ్ళవాతం వచ్చింది అనుకుంటాం. మోకాళ్ళ నెప్పుల వరకు వస్తే అది కీళ్ళవాతం అనిపించుకోదు. కీళ్ళవాతం వస్తే మనకి ఉన్న కీళ్ళన్నీ కూడా వాతము చేత ప్రకోపింపబడి వేలు ముడవలేని దుస్థితి వస్తుంది. ఎవరికీ అటువంటి దుస్థితి కలుగకుండుగాక. ఎందుకంటే ఆ బాధ ప్రాణం తీయదు, మనిషిని హాయిగా ఉండనివ్వదు, మనస్సుని పనిచేయనివ్వదు, మంచి మార్గం వైపు ఆలోచనని రానివ్వదు. మనకి మనస్సు కుదుటగా ఉన్నప్పుడే భగవంతుని గురించి అనుకుందామనో, ఏదైనా విందామనో ఆలోచన కలుగుతుంది. కానీ మానసికమైనటువంటి అశాంతతకు మనము గురి అయినప్పుడు మంచి మాట ఎవరైనా చెబుతామని ఇంటికి వచ్చినా వద్దు పొమ్మని తలుపు వేసుకుంటాం. అకాలే హితమపి మన్యముత్పాదయతి అంటాడు భాస మహాకవి. సమయం కాని సమయంలో మంచి చెప్పటానికి వెళ్ళి ఆ మంచి చెప్పటానికి వచ్చిన మనిషి అవమానానికి గురి అయి వెనక్కి వెళతాడు. అదే అదనరిగి విత్తనం వేశామనుకోండి, మంచి పంటని ఇస్తుంది. ఆ పరిపక్వత ఎప్పుడు మనలో వస్తుందో అప్పుడు చెప్పినటువంటి విషయాలు భగవంతునకు సంబంధించినవి. ముత్యపు చిప్పలో స్వాతికార్తెన వాన కురిస్తే ఎలా ముత్యం అవుతుందో అలా నిలిచిపోతాయి. అలా నిలవాలి అంటే మనం ఒక్కసారి విని నిలుపుకోలేం కాబట్టి వింటూ ఉండండి, వినగా 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 ఎప్పటికో ఒకప్పటికి మీకు చైతన్యం కలుగుతుంది. మనం ఇక్కడ కూర్చున్న గంటన్నర సేపటిలో తాదాత్మ్యాన్ని పొందుతున్నామంటే ఈ ప్రసంగంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన బుద్ధి మనస్సు ఇక్కడే ఉన్నప్పుడు మనకు ఆహా అద్భుతం అనిపిస్తుంది. రామాయణంలో ఎవరు ఏ విషయం చెప్పినా రామునకు, సీతకు, హనుమకు, అన్నదమ్ములకు సంబంధించిన విషయాలే చెప్తారు. ఆ చెప్పేటప్పుడు మనం మనస్సు పెట్టి విన్న రోజున ఆహా అనిపిస్తుంది. మనం ఇక్కడే కూర్చుంటాము, ఏదో చికాకులు ఈతి బాధలు మన మనస్సు ఎటో వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చెప్పారో మన బుద్ధికి అవగతం కాదు. నిజంగా మొన్న లలిత గారు ప్రశ్న వేశారు, ఏమంటే మీరు రావణి గురించి కదా ఇంత ఉపోద్ఘాతం చెప్పారు, ఆ కథ చెప్పలేదు ఏమిటి అని నిన్న చెప్పేయడం జరిగింది. మీరు ప్రశ్న వేశారా, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉత్తరకాండ చదువుకుని రావణాసురుని కంటే గొప్పవాడు రావణి అనేటటువంటి వృత్తాంతాన్ని ఉత్తరకాండ 3వ సర్గలో వివరంగా చెప్పారు. ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి సంతానం రావణాసురుడికి ఇంద్రజిత్తు. ఇంద్రుణ్ణే గెలిచి బందీని చేసుకున్నవాడు, బ్రహ్మాస్త్రం సంపాదించినటువంటి వాడు. అటువంటి వాడు కనుక ఆ ఇంద్రజిత్తు మరణిస్తే మొత్తం రాక్షస జాతి నశించినట్లే అని మహర్షులు ఆనందపడ్డారు. ఆ ఇంద్రజిత్తు కోసమే ఇన్ని తరాలు 5 తరాలు చెప్పాడు మహానుభావుడు అగస్త్య మహర్షి. ఈవిడ గాలి కొడితే అరటి చెట్టులాగా కదలిపోతున్నది వణుకుతోటి అన్నారు. ఆ అరటి చెట్టును పోలిక చెప్పటంలోనే అరటి చెట్టు ఒకే గెల వేస్తుంది, కానీ పండ్లు ఎక్కువ ఉంటాయి. సో చూడండి, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అన్నది అరటి గెలని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకే కాండ, దానికి చక్కగా అత్తాలు వస్తాయి, అత్తాలు కూడా ఎదురు బదురులు వస్తూ ఉంటాయి, అటొకటి ఇటొకటి అటొకటి ఇటొకటి. ఒక్కొక్క అత్తానికి 10, 12, 15 వరకు కాయలు ఉంటాయి. ఆ నిండుగా ఉన్న గెల పసుపచ్చని గెల పండితే ఆకుపచ్చని చిత్తుకి ఎంత చూడ ముచ్చటగా ఉంటుంది. ప్రకృతి పరవశించి బంగారాన్ని ప్రసవించినంత అందమైనటువంటిది అరటి చెట్టు దగ్గర మనం చూడగలుగుతాం. అలాంటి తల్లి ఈమిడ. అందుకని ప్రవాతే కదళీయథ అని అరటి చెట్టుతో పోలిక చెప్పారు. ఎండి బెరళ్ళు పేడెత్తిన వంకర రావి పుల్లయుపోని రమణ కలది. విశ్వనాథ వారు కొన్ని ఘట్టాలలో పరకాయ ప్రవేశం చేసి ఆయన భావవీధిలో దర్శించి రాశారు రామాయణ కల్పవృక్షం. 29 సంవత్సరాలు పట్టిందట వారికి రామాయణ కల్పవృక్షాన్ని రాయటానికి. ఎన్నో వేల పద్యాలు గద్య పద్యాలను అనువదించారు. అందులో కొన్ని ఘట్టాలలో వాల్మీకి ఒక శ్లోకంలో చెప్పిన దాన్ని వారు 10 పద్యాల దాకా పెంచారు. కొంత లౌకికమైనటువంటి ఆచారాలని చోటు చేసుకున్నాయి. ఈ ఘట్టంలో విశ్వనాథ వారు బాగా సంతోషించి ఈ ఉపమానాన్ని వంట పట్టించుకుని తెలుగు భాషలో ఉన్నటువంటి ఛందస్సుల్లో చాలా పెద్ద ఛందస్సు అయినటువంటి సీసపద్యంలో ఆమెను వర్ణించటం మొదలుపెట్టారు. ఎండి బెరళ్ళు పేడెత్తిన వంకర రావి పుల్లయ్యుపోని రమణ కలది. ఒక రావి పుల్లతో పోలుస్తున్నారండి. చిన్న చిన్న పుల్లలైన రావి పుల్లలు ఎండి చెట్టు నుంచి రాలుతూ ఉంటాయి. ఒక మాదిరి లావు, ఒక జానడు, మురుడు పొడుగు ఉన్నవి. కొన్ని చిన్న చిన్నవి రాలుతూ ఉంటాయి. ఆ చిన్న పుల్లకి కూడా తేలికగా ఉంటుంది, బీటలు వారి ఉంటుంది, దానికి కూడా బెరడు ఉంటుంది. పెద్ద చెట్టుకే బెరడు కాదు, అవి వంకర టింకరగా ఉంటాయి, నేరుగా ఉండవు. అసలు రావి పుల్ల లక్షణమే కొద్దిపాటి, ఇంత పుల్లలో కూడా చిన్న వంకర ఉంటుంది. అలా ఎండి శరీరం అంతా కృషించిపోయింది, ఆ బెరళ్ళులాగా ముడతలు పడిపోయింది, శరీరం కనిపిస్తున్నాయి. రావి పుల్లయ్యుపోని రమణ కలది, అందంగా ఉందిట ఆ ముసలావిడ. ఎక్కడైనా సరే ఆ ముసలి వాళ్ళు కనపడితే మన వాళ్ళు పార్వతీదేవితో పోలుస్తారు. అమ్మ పార్వతీదేవల్లే ఉందమ్మా అంటారు. చిన్న పిల్లలు లక్ష్మీదేవిలాగా ఉంది అంటారు. అంటే లక్ష్మీదేవిలో చిన్నతనం పోదు, చిలిపి చేష్టలు చేస్తూ ఉంటుంది, చెప్పిన మాట వినదు, కూర్చో మన చోట కూర్చోదు. ఆవిడ పెద్ద ఆవిడ కనుక ఎక్కడ అవసరం అక్కడికి వచ్చి తను కావలసినటువంటి సహాయం అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లిని పార్వతీదేవి అని లోకం మన్నిస్తున్నది. ఈయన అనసూయమ్మని పోలిక చెప్పటమే యజ్ఞంలో వినియోగించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రావి పుల్లతో పోలిక చెప్పారు. అంత గొప్పది ఆ రావి పుల్ల, ఎలా హవిస్సులో మాత్రమే వినియోగం అవుతుందో వంట చెరుకుగా వినియోగించం, అలా లౌకికమైన దానికి తన తపస్సుని వినియోగించుకోకుండా కేవలము లోకక్షేమాన్ని కోరినటువంటిది. కాబట్టి అనసూయని మొట్టమొదట రావి పుల్లతో పోలిక చెప్పారు. సాయన్న కృత హోమ సంగతాగ్నేయ శిఖా పింగళి మములవు కనులు కలది. పసుపచ్చని కళ్ళు, ఈ పసుపచ్చని కళ్ళు మనకి హనుమలో కనపడతాయి. పింగా అక్షో అమిత విక్రమ. ఆవిడ కళ్ళు కూడా ఎలా ఉన్నాయి, బంగారు రంగులో ఉన్నాయి. ఈ బంగారు రంగు ఎలా ఉన్నాయి అన్నదానికి పోలిక చెప్తున్నారు. సాయంకాలం అగ్ని కార్యం చేస్తున్నారు. ఆ అగ్ని కార్యం చేస్తున్నప్పుడు అగ్నికుండము నుండి జ్వాల పైకి వచ్చింది. ఆ జ్వాల కొస పొగలేని అగ్ని జ్వాల వలె బంగారు రంగు ఉన్నటువంటి కనులు కలిగినటువంటిది అనసూయాదేవి. అంటే ఆమె భగవంతుని భావన చేసి 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 ఆ భగవంతుని యొక్క సువర్ణ వర్ణము కళ్ళల్లో నిండి ఆ కళ్ళు కూడా బంగారు రంగుగా కనపడుతున్నాయి. సొరిది పండిన మొక్కజొన్న కర్రల తుదింపోలు పొత్తుల తుది జుత్తు కలది. మనకి లోకానికి తెలిసేటటువంటి పోలిక చెప్పాలి. తెలియనివి 2 చెబితే, తెలిసినవి 2 చెబితే అప్పుడు తూకం సరిపోతుంది. మనం తెలిసిన దాని ద్వారా తెలియని దాన్ని తెలుసుకుంటాం. అందుకనే ఉపమా అనే ఒక అలంకారం పుట్టింది. ఉపమాలంకారం అనగానే అందరికీ గుర్తొచ్చేవాడు కాళిదాసు మహాకవి. కానీ అసలు వేదముల నుండి ఉన్నటువంటి అలంకారం ఉపమా అలంకారము. అందుకనే అలంకారాలన్నింటిలో మొట్టమొదటగా అకారాది క్రమంలో అతిశయోక్తో అపనవమో మరి ఒకటో చెప్పకుండా ఉపమాలంకారంతో అలంకార శాస్త్రం ప్రారంభమైంది. ఎందుకంటే ఋగ్వేదం నుండి అలంకారాలు ఉన్నాయి అందంగా. ఇప్పుడు మనం చదివేటటువంటి మంత్రాలలో కూడా అలంకారాలు ఉంటాయి. అయితే మనం మంత్రం మీద పెద్దగా దృష్టి పెట్టలేము. పెట్టినా మన దృష్టికి మంత్రం సరిగ్గా అర్థం కాదు. మంత్రం అర్థం కావాలి అంటే విద్యారణ్య భాష్యమో సాయనాచార్యుల వారి భాష్యమో మనం చదువుకోవాలి. వేదానికి ఋక్కులకి వాళ్ళు సంస్కృతంలో చక్కటి భాష్యాన్ని వ్రాశారు. మనం చదివే శ్రీ సూక్తానికి భాష్యం ఉంది, పురుష సూక్తానికి భాష్యం ఉంది, అగ్ని సూక్తానికి భాష్యం ఉంది, కాలసూక్తానికి భాష్యం ఉంది. 4 వేదాలకి అద్భుతమైనటువంటి భాష్యాన్ని వ్రాశారు. ఒక మణి ఉంది, అది కాశీలో ఉంటుంది అని చెబుతారు, మనకి తెలియదు. మనకి పేరు తెలిస్తే స్వరూపం తెలియదు, స్వరూపం తెలిస్తే పేరు తెలియదు. మన ఇంటి చుట్టూ ఉన్న పెరటిలో ఉన్న మొక్కలు ఏవి ఔషధులో మనకు తెలియదు, చూస్తూ ఉంటాం. పేర్లు చదువుకుంటాం, బలానా పసరు రాసుకుంటే చాలా మంచిది అని. ఆ ఆకు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఆ ఉన్నటువంటి ఒక మణి జంగిడ బంధ సూత్రము అని సూక్తము అని ఒక సూక్తం ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆ చెట్టు నుంచి కొంచెము బెరడు కానీ ఆకు కానీ తీసుకుని శరీరానికి కనుక ధరించినట్టయితే రోగాలు రావు అని అధర్వణ వేదం చెప్పింది. వెనక వైద్యులతో పని లేకుండా మంత్రములే వైద్యుల వలె పనిచేసినాయి. అందువల్లనే విష్ణు సహస్రనామంలో కూడా వేద్యో వైద్య సదా యోగి, వేద్యుడు తెలియదగినవాడు, వైద్యుడు రోగాన్ని నయం చేసేవాడు అన్నారు. అసలు రోగాలు పోగొట్టుకోవాలి, మన దుఃఖాలు పోవాలంటే మనం పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే తప్ప మనలో ఉన్నటువంటి దుఃఖం పోదు. ఆయన రుద్రుడు కనుక రోదనంలో నుంచి వచ్చింది రుద్రపదము. రుద్రుడు అంటే భయంకరుడండి, మూడో కన్ను తెరుస్తాడండి, భస్మం చేస్తాడండి అంటే అందరినీ భస్మం చెయ్యడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని వాళ్ళు చేసిన తప్పే అగ్ని వలె దహించి వేస్తుంది. అది కనిపించని అగ్ని, ఇది కనిపించే అగ్ని. అటువంటిది పరమేశ్వరుడి పైన దండయాత్రకు వచ్చాడు మన్మధుడు కనుక మన్మధుడిని తన యొక్క దృష్టితోటి జయించాడు స్వామి. అది కామదహనము, త్రిపురాసుర సంహారం మొదలైనవి మనలో ఉన్నటువంటి చెడ్డ కోరికలను దహించి వెయ్యటానికి సంకేతాలు. ఆమె ఆ జుట్టు మొక్కజొన్న పొత్తు చివర ఉన్నటువంటి రంగు మారినటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఆవిడ కేశములు. మఖిత కార్తీక చంద్రమండలాభిముఖీన తీక్ష్ణాంశు కిరణ సందీప్తి కలది, చక్కటి ప్రకాశం. ప్రకాశం, కాంతి, వెలుగు అందరికీ కావాలి, కానీ మన కన్ను చూడగలిగినంత వెలుగు మాత్రమే ఉండాలి. మన కన్ను చూడలేనంత మిరుమిట్లు కొలిపేటటువంటి కాంతి పనికిరాదు. మన కన్ను చూడలేని కాంతి సూర్యునిలో ఉంది, మన కన్ను చూడగలిగిన కాంతి చంద్రునిలో ఉంది. అందుకనే రాత్రుల పూట చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుకున్న రోజులు పోయినాయి. చందమామే దాక్కుంటున్నాడు, అసలు ఎక్కడ కనపడే పరిస్థితి లేకుండా పోయింది. చందమామని చూస్తూ పిల్లలకి ఆనాడు గోరుముద్దలు తినిపించిన పిల్లలందరూ మనశ్శాంతిగా విద్యావంతులైనారు. ఇవాళ మనం అన్నం తింటూ వినరాని మాటలు వింటూ అనకూడని మాటలు అంటూ తింటున్నందువల్ల ఈ తినేటటువంటి ఆహార పదార్థము లోపల జీర్ణ ప్రక్రియలో భేదం వచ్చి చెడు భావనలు మనకు కలిగిస్తున్నది. వెనకటి సమిష్టి భావన పోయింది, ఇప్పుడు ఏకత్వంలో భిన్నత్వం వచ్చింది. భిన్నత్వంలో ఏకత్వం అనేది రావటం చాలా కష్టంగా ఉంది. అది తేగలిగినవాడు ఒక పరమాత్మ మాత్రమే. పాలమున నిడ్డ కుంకుమ ప్రబల చేత ఆశ్రమ అఖిల దిగ్విధులందునను సుమంగళిత్వ మర్యాదాభిమంజులత్వమలము కొన్నది ముసలిది అరుగుదించే. మన వాళ్ళు ముసలి అంటే ఇప్పటి వాళ్ళు కొంచెం బాధపడతారు. ఎన్నేళ్ళు వచ్చినా ముసలమ్మలం అయ్యేవాళ్ళమే కాకుండా ఉండేవాళ్ళం కాదు. చిన్నవాళ్ళనైనా పెద్దగా భావించటం అనేది ఒక సంస్కృతి సాంప్రదాయం. వయస్సుతో పని లేకుండా అమ్మగారునో అక్కయ్య గారునో పిలవటం అనేది మన భారతీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక పెద్ద మర్యాద. ఎవరైనా నా పిలిస్తే ఇప్పటి వాళ్ళు నేను నీకు అమ్మనా, ఎందుకు అలా పిలిచావు, అలా పిలవద్దు, నన్ను మేడం గారని పిలవమని పిలిపించుకుంటున్నారు పాశ్చాత్య నాగరికత వ్యామోహము చేత. అమ్మ అన్న రెండక్షరాలలో ఉన్నటువంటి అర్థాన్ని ఇంత అని మనం విడమరచి చెప్పలేము. ఆప్యాయత ఆలు రెండిటికి మాత్రమే తెలుస్తుంది, అమ్మకి ఆప్యాయతకి. అమ్మ చేసినంత ఊడిగము మరి ఏ ప్రపంచంలో ఏ స్త్రీ చెయ్యలేదు, భార్య కూడా. అందుకనే జేబులు వెతుకుతుంది, కడుపు చూస్తుంది అమ్మ అన్న సామెతలోకి వచ్చారు ప్రపంచం. ఏ స్థితిలో ఉన్నా 90 ఏళ్ల ముసలిదైనా పిల్లల కోసం తాపత్రయపడటం ఆమె ధర్మంగా భావిస్తుంది. ఒక్క ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంటికి శ్రీరామ రక్ష, అది తెలియని వాళ్ళు వీళ్ళని పాపం వృద్ధాశ్రమాలకు పంపించి శత్రువులను పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నారు. ఈ నాగరికత సరే, ఇంట్లోంచి గెంటేసినటువంటి వాళ్ళకి ఏదో ఒక ఆశ్రయాన్ని చూపిస్తున్నారు మన హరిప్రసాదరావు గారు వంటి వాళ్ళు వృద్ధాశ్రమం. ఎందుకంటే మానవులకు భయంకరమైన శిక్ష వార్ధక్యం, ఇక పరమాత్మ మనకి వేరే శిక్ష వేయక్కర్ల. ఆ వార్ధక్యంలో రోజు రోజుకి ప్రాణం మీద తీపి పెరుగుతూ ఉంటుంది. మన శరీరంలో ఉన్న అవయవాలు మన మాట వినవు, బాధలు పెరుగుతూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఎవరు పిలిచినా దగ్గరికి రారు, ఎందుకనంటే ఏవగింపుగా ఉంటుంది ముసలితనం. అప్పుడు తన దేహమే తన కగును రోత, అప్పుడు తన దేహమే తన కగును రోత ముద్దులాడియే తన పాలిభూతమగును. ఆహా ఓహో అని భార్యామణికి ఎన్నో నగలు చేయించుకుని వస్తే ఒకరోజు తలవాల్చి పడుకుంటే సేవ చేయకుండా తిట్టిపోసేవాళ్ళు కలియుగంలో ఎక్కువ మంది ఉన్నారు. నేటి ప్రణయ ప్రబంధముల్నాటి ధనుక నిలిచి ఉండవు పరువము నీటి బుడగా. పండాకు రాలిపోతూ ఉంటే పచ్చాకు నవ్వుతుంది, ఇది కూడా రేపు మళ్ళీ పండి రాలేదే. కనుక ముసలి వాళ్ళని చూస్తే చాలామంది అసహ్యించుకుంటారు. పాపం మనకే అదే స్థితి వచ్చినప్పుడు ఆ బాధ మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఇంట్లో వాళ్ళు పట్టించుకోక ఎవరైనా వస్తే మాట్లాడదామని ఆప్యాయతతో రమ్మని పిలిచి కూర్చోబెడితే కనీసం ఇంట వాళ్ళు కూర్చున్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో వీళ్ళు లేచి ఇవ్వలేక వాళ్ళు ఇవ్వనందుకు బాధపడుతూ వాళ్ళని శాసించలేక వీళ్ళని వదులుకోలేక అనేక విధములైనటువంటి భావ సంఘర్షణలకు లోనై ఆ జీవి పడేటటువంటి వేదన ఆ జీవికి మాత్రమే అర్థమవుతుంది. అంతటి స్థితిలో కూడా తాను చేసిన తపస్సును లోకానికి ధారపోసింది అనసూయమ్మ తల్లి. అసలు వాళ్ళిద్దరి దాంపత్యం చాలా గొప్ప దాంపత్యం. ఆ మహానుభావుడి పేరు అత్రి, త్రిగుణములకు అతీతుడు, ఏ గుణం లేదు ఆయనలో, నిర్గుణుడు. ఒక మాట చెప్పాలంటే ఈ నిర్గుణ పదం పరంబ్రహ్మకి మాత్రమే వర్తిస్తుంది. అటువంటి వాడు అత్రి మహర్షి. ఈమె అనసూయ, నా అసూయ, అసూయ లేనటువంటిది అనసూయ. గుణాతీతుడు ఆయన. అసలు ఏ దుర్గుణము ప్రపంచంలో మానవునికి హాని కలిగించటానికి ముఖ్యమైనదో అది లేనటువంటిది ఈ తల్లి. ఈ ఇద్దరు తపస్సు చేసుకున్నారు. ఆవిడ ముసలిదైపోయింది, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంది. ఆమె పెట్టుకున్నటువంటి కుంకుమ బొట్టు ఆ ప్రాంతం అంతా ప్రకాశింపచేస్తున్నది. అది ఆ కవిగారి యొక్క గొప్ప భావన. ఈమె ఏం చేసింది? లోకంలో ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఎంత గొప్పవాళ్ళైనా భార్యని భర్త ప్రశంసింపకూడదు. ఇది లోకంలో చెప్పిన పెద్ద ధర్మం, ధర్మశాస్త్రం చెప్పింది. ఇప్పుడు లోకానికి ధర్మశాస్త్రాలు రాసిన నాటికి సంబంధం లేదు. అందుకని ఆ శాస్త్రం ఒక రకంగా ఉంది, లోకాచారం మరొక రకంగా ఉంది. అప్పుడు భార్యని భర్త ప్రశంసించకూడదు, కుమారుణ్ణి తండ్రి ప్రశంసించకూడదు. ఈ రెండు ధర్మాలు ఉన్నాయి. ప్రశంసిస్తే ఏమిటి? మనము మనకంటే చిన్నవాడని కనుక ఎక్కువగా ప్రశంసిస్తే రోజు రోజుకి వాళ్ళ ఆయుర్దాయం తరిగిపోతుంది. ఇది తెలిసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మెచ్చుకోరు. వాళ్ళకి తెలుసు లోపల వీళ్ళు మంచివాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే సమర్థులు అని తెలిసినా ఎవరైనా ఏమండి మీ ఇల్లాలు చాలా గొప్పదండి, అన్నపూర్ణమ్మ తల్లి వంటిదండి, ఏ టైం సమయంలో వచ్చినా భోజనం పెడుతుంది, ఆదరిస్తుంది అన్న, ఏదోలేండి అంటారు. కానీ కాదు అనరు. అవునండి, అసలు మా ఆవిడ వంట చేసిందంటే గుమగుమ ఊరంతా గుమాయిస్తుందని చెప్పరు. ఇలా చెబితే తప్పు. అందుకనే వెనకటి వాళ్ళు పేరుతో కూడా పిలిచేవాళ్ళు కాదు. ఎందుకని పిలవకూడదు అంటే మనకంటే చిన్నవాళ్ళని, ముఖ్యంగా పెద్ద బిడ్డని, భార్యని అసలు పేరుతో పిలవకూడదు అని శాస్త్రం చెప్పింది. ఈ అసలు పేరుతో పిలవకూడదు కాబట్టి కొన్ని సంప్రదాయాల వారు పెళ్ళి కాగానే పుట్టింటి వాళ్ళు పెట్టిన పేరు మార్చి మరొక పేరు పెట్టి ఆ పేరుతో పిలుస్తున్నారు. మధ్వ సంప్రదాయంలో ఇప్పటికి కూడా ఇలాంటి మర్యాద కొన్ని ఇళ్లల్లో కనపడుతున్నది. పేరు మార్చేయటం అనేది ఎందుకు మారుస్తారు అంటే నలుగురిలో వ్యక్తి తెలియాలి కనుక, ఆ పేరుతో పిలిస్తే భార్యకి ఆయుక్షీణం కనుక ఆ పేరు మార్చటం అనేది జరుగుతున్నది. అందుకని పెద్దవాడి పేరు, అందుకే పెద్దమ్మాయి పెద్ద అబ్బాయి పెద్ద సన్మానమైన పదం అండి. మా పెద్దమ్మాయి అండి, మా పెద్ద అబ్బాయి అండి అని చెప్తారు. ఆ మొట్టమొదట ఒక చెట్టుకి ఒక పువ్వు పూస్తే మనం ఎంత ఆనందంగా ఆ పువ్వును తీసుకుని వెళ్ళి దేవుడి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసి ఆనందపడతామో తొలి సంతానం పట్ల తల్లిదండ్రులకు అంత ప్రేమ ఉంటుంది. తర్వాత 2, 3, 4 మెల్లిగా వెనక 10 మంది కనీసం ఉండేవాళ్ళు. అసలు 10 మందిని తక్కువ లేకుండా కనమని వేదం చెప్పింది. ఇవాళ ఒక్కళ్ళని కంటానికే శక్తియుక్తులు తగ్గిపోతున్నాయి ఈ కాల ప్రభావము చేత. దశాశ్యాం పుత్రానాధీహి పతిమేకాదశంకురు. అమ్మా, నీవు ఇతని వలన 10 మంది సంతానాన్ని కని 11వ సంతానంలాగా నీ భర్తని సాకు అని చెప్పింది మంత్రం. అంటే ఇప్పుడు ఆధిక్యం ఎవరికి ఇచ్చింది? స్త్రీకి ఇచ్చిందా పురుషునికి ఇచ్చిందా? స్త్రీకి అంత ఓర్పు నేర్పు ఉన్నది కనుక 10 మందిని కని 10 మందిని పెద్ద చేసిన దానికి సేవ చేయటంలో నీకేం పెద్ద అలవాటు పడి ఉంటావు కనుక ఇతని పసివాడిగా భావించి నీవు చూడవలసినది అని అప్పచెప్పింది. అంత ఓర్పు ఉండాలి. ఇంత ఓర్పు ఉన్నటువంటి ఇల్లాలిని పేరు పెట్టి పిలిస్తే ఆ ఓర్పు తగ్గిపోతుంది. ఆహా అనే ఒక చిన్నపాటి అహంకారం వచ్చిందనుకోండి, ఇంకా మనుషులము ఎంత ఎత్తుగో వెళుతున్నాం అనుకున్న వాళ్ళం అంతకంటే రెండింతల లోతులో పడిపోతాం. అందుకని మనం అహంకారం అనేది తెచ్చుకోకూడదు. కొన్నింటిలో అహం తెచ్చుకోవాలి. మనం నమ్మిన దైవం నందు విశ్వాసం కలిగినప్పుడు అవిశ్వాసాన్ని చాటటానికి ఇదిగో నా రాముడు, నా సీత, నా పరమేశ్వరుడు, మా లక్ష్మి అన్నప్పుడు మాత్రం మనం తెచ్చుకోవాలి. కానీ మన వరకు మనం అహంకార పూరితులం కాకూడదు. ఇది శాస్త్ర విషయం. అందుకనే ఆత్మనామ గురోర్నామ నామాతి కృపణస్య చ శ్రేయస్కామో నగృణీయాత్ జ్యేష్టాపత్య కళత్రయోహో. ఆత్మనామ మన పేరు మనం చెప్పుకోకూడదు. వెనక శిష్యులు అంటే గురువు వెంట శిష్యులు వచ్చేవాడు కనుక మా గురువు గారు వచ్చారండి బలనవారని వీడు చెప్పేవాడు. గురువు గారి పేరు కూడా చెప్పకూడదు. మరి వాడెలా చెప్తాడండి, వాడెలా చెప్తాడు బలానా మహర్షి గారి శిష్యుడు అని చెప్తాడు. ఆ చెప్పేటప్పుడు మా గురువు గారిని అందరూ ఇలా పిలుస్తారండి అని చెప్తాడు. అతి కృపణస్యచ పరమ దుర్మార్గుడైన వాడిని పేరు తలుచుకోకూడదు. మనము రోజు మంచివాళ్ళని అనుకుంటూ ఉంటే పుణ్యం వస్తుంది, చెడ్డవాళ్ళని అనుకుంటూ ఉంటే పాపం వస్తుంది. మనంగా పుణ్యం పాపం చేయనక్కరల పని కట్టుకుని మంచివాళ్ళని తిడితే వాళ్ళ పాపం వస్తుంది, మన పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం అసలు ఎక్కువ ఎన్ని యాగాలు 100 యాగాలు చేసి ఒక మంచివాడిని తిట్టామనుకోండి 100 యాగాల ఫలితం నీరు గారిపోతుంది. మనం ఏం చెయ్యొద్దు, ఓ మంచివాడిని గురించి గుర్తించి రోజు ఇంట్లో కూర్చుని దండం పెట్టుకుందాం, ఆయన మహానుభావుడు, ఆయనకు 2 చేతులు జోడించి నమస్కారం చేద్దాం అని ఆయన పుణ్యం అంతా మనకి జమ పడుతూ ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందండి, ఒకళ్ళు చేస్తే ఒకళ్ళకి వస్తుందంటే ఇవాళ లౌకికమైనటువంటి యంత్రముల ద్వారా ఎలా మనం తెలివితేటలు పెంచుకున్నామో, ఇక్కడ ఉండి మనం ఎక్కడో ఉన్నవాడి డబ్బులు వేస్తే వాడి అకౌంట్లో పడిపోతాం, అక్కడికే వెళ్ళి వేయటంలా వెనక ఒకప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేవాళ్ళం చేతికి. ఇలాంటి మార్పులు ఎలా వచ్చినాయో మంత్రాలలో కూడా అలాంటి మార్పులు ఆనాడే ఉన్నాయి. కనుక మనం చేసుకోలేనప్పుడు మన తరఫున ఎవరైనా సరే లౌకికంగా ఒక ప్లీడర్ని పెట్టుకుని వాదింపచేసినట్లుగా ఒక మంచి వ్యక్తిని పెట్టుకుని అనుష్ఠానం చేయించుకుని తీర్థం తీసుకుంటే మరి స్వస్థత కుదురుతున్నది అంటే చిత్తశుద్ధి ముఖ్యం. అందుకని పాపాత్మల్ని తలుచుకోకూడదు, పుణ్యాత్మల్ని మరవకూడదు. మంచి పనులు చేసిన వాళ్ళని వాళ్ళు ప్రాతస్మరణీయులు అంటారు. గురుపరంపరని కానివ్వండి, మహాభక్తుల్ని కానివ్వండి, లేక మనకు అన్నం పెట్టిన వాళ్ళని కానివ్వండి, మనని ఆదరించిన వాళ్ళని కానివ్వండి, లేవగానే భగవంతునితో పాటు వీళ్ళకి కూడా నమస్కారం చేయాలి. అంత యోగ్యులైనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. ఇక్కడ విశేషం ఏమిటంటే భార్యని ప్రశంసించకూడదు అనే శాస్త్రం తెలిసిన అత్రి మహర్షి అనసూయాదేవి యొక్క మహాత్మ్యాన్ని తన నోటితో తాను ధర్మాత్ముడైన రామచంద్రమూర్తికి వినిపిస్తున్నాడు. ఉన్నటువంటి సత్యాన్ని చెప్పకుండా ఒప్పుకోకుండా ఉండటం కూడా అధర్మం కాబట్టి ఏం చెప్తున్నాడు ఆయన, దశవర్ష సహస్రాణి యయా తప్తం మహత్తపః అనసూయా వ్రతైస్నాత ప్రత్యూహాశ్చ నివర్తితాః. దశవర్ష సహస్రాణి 10,000 సంవత్సరాలు ఈవిడ తపస్సు చేశారు. ఈ తపస్సు చేసి అనేకములైనటువంటి వ్రతములను చేసి తపస్సు చేత వ్రతముల చేత ఈమె అనసూయ అనే పేరు పొందింది. ప్రత్యూహాశ్చ నివర్తితాః. అంతకుముందు ఎవరైనా తపస్సు చేసుకోవాలన్నా యజ్ఞాలు చేయాలన్నా కలిగే విఘ్నాలన్నీ కూడా అనసూయమ్మ తల్లి తపస్సు కూర్చుంటే వాటంతా అవి తప్పుకుపోయినాయిట. 10,000 ఏండ్లు మహోగ్రమైచను తపఃప్రారంభముంచేసి. ఏదో తపస్సు చేయమంటే హాయిగా సుఖాసనంగా కూర్చుని తపస్సు చేయాల. మన అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ఆవాహన చేసినప్పుడు అర్ఘ్యపాద్యమునిచ్చి సుఖాసనం కురు స్వామి, నువ్వు సుఖంగా కూర్చో మా ఇంట్లో అని అంటాం. అట్లా మహోగ్రమైచను తపఃప్రారంభమున్ మహాభయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి తపస్సు చేసి తాముదిశన్ ముగ్గెను గుట్టలన్ పడి తపంబుల్. ఆమె చేసిన తపస్సు అక్కడ చెట్టు మీద గుట్ట మీద గట్టు మీద పడి పుణ్యాన్ని కలిగించింది. ఆ ప్రాంతం అంతా వాతావరణం ఇవాటి భాషలో వైబ్రేషన్స్ తరంగములు. మనకి తెలియకుండా మంచివాళ్ళ దగ్గర కూర్చుంటే ఒక మనశ్శాంతి, చెడ్డవాళ్ళ దగ్గర కూర్చున్న మన మనస్సుకి ఏదో అలజడి ఒక అసుఖం కలుగుతూ ఉంటుంది. లేచి మనమే ఇంకొక చోటికి మారుతూ ఉంటాము. ఉదవెన్ కరువు 10 ఏండ్లు కొమ్మ పసరాకో ధాత్రిపై చెమ్మయో అది కనిపింపక చెంకులేక జనమలాడెన్ రఘుత్తంసక. మనం సంవత్సరానికి రెండు మూడు నెలలు వానలు పడుతూ అప్పుడప్పుడు మధ్య మధ్య నవంబర్లో కూడా వానలు కురుస్తున్నాయి. ఒక గట్టిగా 5-6 నెలలు వాన లేకపోతే వానాకాలం కాక అమ్మో వానలు లేవని ఎంతో అలమటిస్తున్నాం. 10,000 సంవత్సరాలు ఒక్క చినుకు కురవలేదు. ఏది కొమ్మకి పసరాకి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఆకులు రాలిన తర్వాత మళ్ళీ నీరుంటే చిగురెత్తుతుంది, కానీ చిగురు లేదు. ధాత్రిపై చెమ్మయో, నేలలో తడి లేదు. మనం తవ్వుతూ ఉంటే ముందు ఆవిరి వస్తుంది భూమిలో నుంచి, ఇంకా కొంచెం లోతుగా తవ్వుతుంటే కాస్త తడి తగిలేది. ఇవాళ మనం 10-20 అడుగులు తవ్వినా తడి అనేది మనకు తగిలే పరిస్థితి లేకుండా భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. జన మళ్ళా ఆడెన్ 10,000 సంవత్సరాలు వానబుట్టు పడకపోతే ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటి అని ఇవాళ మన పరిస్థితిని మనం గుర్తు చేసుకుంటే మంచినీళ్ళకి మాత్రమే మనం కొనుక్కునే స్థాయిలో ఉన్నాం. ఈ సముద్రాల్లో నీళ్ళని మార్చి తెచ్చినా కూడా చాలనంత కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. అలాంటి కరువు కాటకాలు మనకి ఏర్పడకుండా ఉండాలి అంటే ఇలాంటి పుస్తకాలని మనం ఏదో ఒక నిమిత్తాన్ని కల్పించుకుని చదువుకుంటూ చెప్పుకుంటూ అనుకుంటూ వినుకుంటూ ఉండాలి అని శాస్త్రం శాసించింది. అప్పుడు ఇవిడ ఏం చేసింది? అనావృష్టి వచ్చి వానలేక ఆ ఎండవేడికి చాలామంది దగ్ధమైపోతే చిన్న చిన్న ప్రాణాలన్నీ, మహర్షులు కూడా ప్రాణత్యాగం చేయవలసిన పరిస్థితిలో యయామూల ఫలే సృష్టే జాహ్నవీచ ప్రవర్తిత. అప్పుడు 10,000 సంవత్సరాలు తాను నిష్కామంగా చేసినటువంటి తపస్సుని ధారపోసి కందమూలాలను సృష్టించి గంగమ్మని మళ్ళీ భూమి నుండి రప్పించి ఆ మహర్షి మండలిని అందరినీ బ్రతికించగలిగిన ఒక అద్వితీయ శక్తి స్వరూపిణి అగల్యామాత, అనసూయమ్మ. అటువంటి అనసూయమ్మ తత్వాన్ని అత్రి రామచంద్రమూర్తికి నివేదిస్తూ అపుడీమే కందమూలం అపురూపుగ సృష్టి చేసే అమరుల నది చొక్క పురీతి మలిచే ఋషిలోక పిపాస అపనయన దీక్ష. ఆ ఋషిలోకానికి కలిగినటువంటి పిపాస మంచినీళ్లు దప్పికని తొలగించిందయ్యా, కందమూలాలు సృష్టించింది. 10,000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఈవిడ కందమూలాలు ఇవ్వకపోతే బ్రతకలేరా అన్న ప్రశ్న వస్తుంది. ఒక క్షణం చాలు ప్రాణం ఉత్క్రమణానికి, ఒక క్షణం చాలు మళ్ళీ లేచిన ప్రాణం అణగారటానికి. అలా ప్రాణోత్క్రమణ స్థితిలో ఉన్నటువంటి మహర్షి మండలిని బ్రతికించింది. ఇదంతా ఎందుకోసం చేసింది? అంత మాత్రమే కాదు, దేవతల కోసంగా 10 రాత్రులను గడిపివేసి ఒక్క రాత్రిగా తగ్గించి వేయగలిగిన దివ్య శక్తి కలిగినటువంటిది అనసూయమ్మ. సేయం మాతేవతేనఘా, ఈ అనసూయ సామాన్యురాలు కాదు, నీకు మీ అమ్మ ఎంతో అంతటిది అని అత్రి మహర్షి చెబితే రామచంద్రమూర్తి అక్కడ ఉండి నమస్కారం చేశాడు అనసూయదేవికి. అప్పుడు చెప్పాడు, అమ్మా నీవు కూడా అన్నాడు సీతమ్మని చూసి అత్రి మహర్షి. ఎప్పుడైతే రామచంద్రమూర్తి నమస్కారం చేశాడో సీతమ్మ కూడా నమస్కారం చేసింది, లక్ష్మణుడు నమస్కారం చేశాడు. ఆ అనసూయమ్మ సీతమ్మని దగ్గరకి తీసుకుని ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగంచ వైదేహి మహార్హంచ అనులేపనం. సీత ఇదిగో దివ్యమైనటువంటి ఒక మాల, మంచి వస్త్రము, మంచి ఆభరణము, అంగరాగములు, మైపూతలు. ఈ అనసూయాదేవి ఇచ్చినటువంటి అంగరాగములను ధరించినందువలన సంవత్సరం లంకలో స్నానం లేకుండా ఉన్నప్పటికీ సీతాదేవి శరీరం ఏ విధమైనటువంటి చెక్కు చెదరకపోవటానికి కారణం మహాపతివ్రత శిరోమణి అయినటువంటి అనసూయాదేవి ఇచ్చినటువంటి అంగరాగములే ప్రధాన కారణములు. ఇవాళ మనం పూసుకునే మైపూతల వలన ఉన్న సౌందర్యం కూడా తగ్గిపోయే ప్రమాదం వచ్చింది. ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి మైపూత దివ్యమైనది. అందుకనే వాల్మీకి భగవానుడు ఇదం దివ్యం వరం మాల్యం. ఆ అంగరాగాన్ని అలంకరించుకుంది, రాముడు చెప్పాడు, స్వీకరించింది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు ఇస్తే ముందు కింద పెడుతున్నారు, దండం పెట్టేటటువంటి గౌరవంతో పెద్దవాళ్ళు ఇవ్వగానే పక్కన పెట్టేసి ముందు ఆ శక్తి అంతా భూగతం భూమి లాగేసుకుంటున్నది, వంగి నమస్కారం చేస్తున్నారు. పూర్వకాలంలో ఆశీర్వచనం చేసి పెద్దలు బట్టలు ఇస్తే మగవాళ్ళు ఉత్తర్యం మెళ్ళ వేసుకుని తలగుడ్డ కట్టుకుని ఆ పంచని అప్పుడు నమస్కారం చేసేవాళ్ళు, అవి కింద పెట్టకుండా. ఇప్పుడు కూడా పుట్టింటి కట్నాలు శుభకార్యక్రమంలో పుట్టింటి వాళ్ళు పెట్టిన కట్నాలు కట్టుకుని ఆశీర్వచనం పొందాలి అంటున్నారు. అంటే అటు ఇటు పడేసుకోకుండా ఉంటారు. కన్న తల్లి తండ్రి కంటే గొప్పతనం కోరేవాళ్ళు, మేలు కోరేవాళ్ళు ఉండరు కనుక వాళ్ళు 100 రూపాయల వస్త్రం పెట్టినా, మనం ఏది పెట్టినా పురోహితులు ముత్యాలు దొరికినటువంటి పట్టు వస్త్రములు అనే చెప్తారు. ఎందుకనంటే అంత విలువగా వీళ్ళు స్వీకరించాలి, 10 కాలాలు వీళ్ళు చల్లగా ఉండాలి అన్నదే వాళ్ళ తాపత్రయం తప్ప మరొకటి కాదు. మళ్ళీ ఉండి మనని చూస్తారా అంటే చూడని చూడకపోని, అవతల పక్షం నుంచి మనం ఆశించకుండా మన వంతు మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసేటటువంటి ఆలోచన ఆనాటి తరంది. నీ దగ్గర కూర్చుని నీతో మాట్లాడితే నాకేమిటి లాభం అనేది ఈ తరంది. వాడి అసమర్థతని తాను ఒప్పుకోకుండా, నీవు సమర్థవంతంగా నన్ను చదివించలేదు, వాళ్ల పిల్లవాడు ఇంజనీర్ని చేశారు డాక్టర్ని చేశారు, నువ్వు నాకు 10 కోట్లు కట్టి ఆనాడు డాక్టర్ని చేస్తే నేను ఈనాడు 100 కోట్లు సంపాదించే వాణ్ణి కదా అని ప్రశ్న వేస్తున్నాడు. కానీ మన బుద్ధికి అంత పదును ఉందా లేదా? ఈ శరీరాన్ని లోపల ఉన్నటువంటి పేగుల్ని నరాలను ఎముకలని బీభత్సాన్ని చూసి తట్టుకోగలవా తట్టుకోలేమా? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లుగా ఉంది ఇప్పటి వాళ్ళ సంభాషణ తీరు. ఏది మనకి అవసరమో ఏది మనకి యోగ్యమో దాన్నే పరమాత్మ నిర్ణయిస్తాడు. మనం అయోగ్యమైన దానికి అరులు చాచినా కూడా ఆయన ఉపేక్ష వహిస్తాడు. అటువంటిది ఆవిడ ఈ దివ్యమైనటువంటివి ఇచ్చింది సీతమ్మ తల్లికి. ఆవిడ ధరించి నమస్కారం చేసింది. ఇద్ది మై పూత ఇది గంధమిద్ది చీర ఇద్ది పూమాల ఇవియు తల్లి మదీయ సత్తపః కల్పితములు. నేను మంచి తపస్సు చేసి పొందినటువంటివి ఇవన్నీ, అందుకనే వీటికి దివ్యము అనేటటువంటి పదాన్ని వేశాడు విశేషణంగా. సాధుశీల విని కైశేషి కొనవమ్మ వినయరాచి. ఈ అనసూయమ్మ తల్లి సీతాదేవికి అంగరాగమును నిచ్చినటువంటి ఈ శ్లోకము మరి 2 శ్లోకాలు కనుక కలిపి చదువుకుంటే ఆడపిల్లలకి చక్కటి వరుడు లభిస్తాడు అని రామాయణం ఫలశ్రుతి చెప్పింది. మరి అంత గొప్ప సన్నివేశం అనసూయమ్మ. మరి ఆనాడు సతీ సుమతి కోసంగా సూర్యోదయాన్ని ఆపింది. ఆ సూర్యోదయం కాకూడదని సుమతి చెప్పిస్తే అనసూయ వెళ్ళి సూర్యోదయం చేయించి మళ్ళీ భర్తని బ్రతికించింది. ఇంత గొప్ప సాధ్వీమ తల్లి నభూతో నభవిష్యతి. ఆమె నారద మహర్షి అంతటి వాడు కూడా పరీక్ష చేశాడు. అలా కలక భోజనుని ఫలాహారమునకు ఇనుపగు గిళ్ళు వండి వడ్డించినావు. ఇనుప ముక్కలు తెచ్చి అమ్మ నాకు ఆకలిగా ఉంది గుగ్గిళ్ళు చేసి పెట్టమంటే ఆమె వెంటనే తీసుకుని ఆయన ఏ గుగ్గిళ్ళు కావాలనుకున్నాడో ఆ గుగ్గిళ్ళు చేసి పెట్టింది. అందుకని అలా కలక భోజనుని ఫలాహారమునకు ఇనుపగు గిళ్ళు వండి వడ్డించినావు. అమ్మని చేతి కమ్మదనము అమ్మని చేతి తాలింపు కమ్మదనము భరత వర్షాన ఘుమఘుమ పరిమళించే అన్నారు కరుణశ్రీ గారు అనసూయమ్మని గురించి. ఇక భ్రాతృవైభవంలో ప్రవేశిద్దాం. సోదరులు భ్రాత 2 పదాలు వినపడుతున్నాయి. రామాయణం సౌభ్రాత్రం అంటారు. ఎందుకనంటే అన్నతమ్ములు ముఖ్యంగా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు. ఒక తల్లి పిల్లలు కాకపోయినా ఒక తల్లి పిల్లల కంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉన్నారు. భ్రాజృదీప్తవు అనేటటువంటి ధాతువు నుండి భ్రాత అనే పదం ఏర్పడింది. భ్రాత అంటే తాను ప్రకాశిస్తూ తన తోబుట్టువులను ప్రకాశింపచేసేవాడు భ్రాత. సోదరుడు అంటే తాను ఏ తల్లి గర్భంలో జన్మించాడో ఆ తల్లి గర్భంలో పుట్టినటువంటి వాడు సోదరుడు. సమానమైన ఉదరము కలిగిన వాడు. ఉదరము అంటే మనకు కనిపించేది కాదు, గర్భము. అందుకనే గర్భము కలిగిన స్త్రీని గర్భిణీ స్త్రీ అంటారు. అలాంటి సోదరులు ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎన్ని రకాల వాళ్ళని మనకి వాల్మీకి భగవానులు అందించారు. ముందుగా నరులు, వానరులు, తిరియక్కులు. సరే, నరులకు బుద్ధి ఉన్నది కనుక వాళ్ళల్లో అర్థం చేసుకునే శక్తి ఉన్నది కనుక ఆ శక్తియుక్తులతోటి వాళ్ళు ప్రేమభావంతో మసలుకోవటంలో మనకి ఆలోచించాల్సిన పని లేదు. వానరులు తిరియక్కులు అంటారు వీళ్ళని. తిరియక్కులు అంటే పశువులు పక్షులు రెండు కలిసి తిరియక్కులు అనే పదం చేత పిలువబడతాయి. ఆ తిరియక్కులలో వానరులు అంటే కోతి కొంచెం చెప్పడానికి బాగా ప్రతీక, కూర్చున్న చోట కూర్చోదు. అందుకనే మనసు కొమ్మ వంటిది, వయస్సు కోతి వంటిది అన్నారు. అది బుద్ధి స్థిమితంగా ఉంచదు మనని. కోతులు కూడా ఎక్కడా ఒక స్థిమితంగా కూర్చోవు. వాటి వల్ల హాని ఉందా లేదా అనేది తర్వాత సంగతి. కాకపోతే వాటి జన్మను ధ్వన్యం చేసుకున్నాయి రామచంద్రమూర్తికి సహాయం చేసి. రామచంద్రమూర్తి సైన్యం ఏమిటి అని ప్రశ్న వేస్తే వానర సైన్యమే, ఇంక వేరే సైన్యం ఏముందండి, మనకి వాటికి తేడా ఏం లేదు. అయితే అప్పటి ఉన్నటువంటి వానరులకు ఒక శక్తి ఉంది, కామరూప విద్య ఉంది. వాళ్ళు మనం చూస్తున్న కోతులలో ఉండరు, అందమైన మనుషులుగా కూడా మారిపోగలరు. ఏ రూపం కావాలి అనుకుంటే ఆ రూపాన్ని పొందగలిగిన శక్తి వాళ్ళకి అనుగ్రహించాడు. నిజానికి వీళ్ళందరూ దేవతలు. రామచంద్రమూర్తి కంటే ముందుగా దేవతలు అందరూ కూడా, రామా నీవు రాముడిగా అవతరించబోతున్నావు, మేము నీకు సహాయం కోసంగా వానర రూపాలని వృక్ష రూపములను అంటే భల్లూకములు ఎలుగుబంట్ల రూపంగా అవతరిస్తాము అని స్వామికి వాగ్దానం చేసి దేవతలందరూ ఈ రూపాలను ధరించి వచ్చారు. అదే దేవతా రూపాలతో వస్తే రాముణ్ణి మానేసి అందరూ వీళ్ళని కొలుస్తూ ఉంటారు. కనుక వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ దేవతా స్వరూపాన్ని మరుగున పరుచుకొని అందరూ అసహ్యించుకునేటటువంటి, మన వాళ్ళు అంటారు కోతిమూక గోల చేస్తున్నారు అని ఏదైతే అంటామో, అటువంటి రూపాలను ధరించి రామచంద్రమూర్తి ఏ దండకారణ్యంలో నుంచి ప్రయాణం చేస్తాడో ఆ మార్గంలో వీళ్ళందరూ ఉండి రామునికి సహాయం చేయటం కోసమే మనస్సులో లగ్నం చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు వానరులు. వాళ్ళల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాలి సుగ్రీవుడు. సుగ్రీవుడు ధర్మాత్ముడు, వాలి కొంచెం పాటి అధర్మాత్ముడు. వాలిలో ఉన్నటువంటి ఒక లక్షణం, చెడ్డ లక్షణం ఏమిటంటే, మనం లోకంలో ఏ పదార్థాన్నైనా అవిభాజ్యంగా అంటే ఎడతెరపి లేకుండా ఒకటిగా అనుభవించవచ్చు. వారి దగ్గరికి వచ్చేసరికి పిల్లలు నా పిల్లలతో సమానం అన్న అంగీకరిస్తారు, భార్య కూడా నీవు నేను సమానమేనని అన్నాడు. అందుకని వాలిది అధర్మం అయిపోయింది, పక్కన పెట్టాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి వాలిని బాణంతో కొట్టాడు, చెట్టు చాటు నుండి కొట్టాడు, ఇది ధర్మమా, మరి రాముణ్ణి ధర్మాత్ముడు అంటారు కదా అని మనం ఈ చలన చిత్రాలు చూసి భ్రమించి ఒక ప్రశ్న వేస్తాం. రాముడు ఎందుకని వాలిని చంపవలసి వచ్చింది అంటే, వాలిలో ఉన్న ఈ అధర్మాన్ని నిమిత్తం చేసుకుని వాలిని వధించటానికి పూనుకున్నాడు రామచంద్రమూర్తి. అంతకుముందు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు, వాలి సుగ్రీవులు. ఆ దుందుభి అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు వీళ్ళ దగ్గరకు వచ్చి అలజడి చేస్తూ ఉంటే, వెళ్ళి ఇక్కడ యుద్ధం జరిగితే అందరికీ ఇబ్బంది కలుగుతుందని చాలా దూరంలో గుహలోకి పోయి యుద్ధం చేస్తున్నారు. నిజానికి మనం సుగ్రీవుణ్ణి తప్పు పట్టకూడదు, భ్రమ ఎంత ప్రమాదకారో ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవాలి. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు వాకిట్లో కూర్చో, లోపలికి రావద్దని వాకిట్లో కాపలా పెట్టి వెళ్ళాడు లోపలికి వాలి. వాలి సామాన్యుడు కాదు, రావణాసురుణ్ణి సంకలో వేసుకుని సప్త సముద్రాలు ఒక పూటలో తిరిగి వచ్చేవాడు. మూడు పూటల సంధ్యావందనం సముద్రాలలో రావణాసురుడి చేత చేయించిన వాడు వాలి, సంకనేసుకుని తిరిగాడు, అంత బలవంతుడు. ఇటువంటి వాలి దుందుభి ఇద్దరికి ద్వంద్వ యుద్ధం జరుగుతున్నది. అసలు యుద్ధం ఎప్పుడూ కూడా ద్వంద్వ యుద్ధంగానే ఉండాలి. ఏ ఇద్దరు వ్యక్తులకు తగాదా వస్తే ఆ ఇద్దరు పోట్లాడుకోవాలి. కానీ లోకతంత్రము రాజ్యతంత్రము, రాజ్యానికి యుద్ధం వస్తే ముందు సైన్యాన్ని పంపిస్తారు, కాలు బలములు వీళ్ళందరూ వెళ్ళిపోయాక చిట్ట చివరికి రాజుగారు బయటకు వస్తారు. ఈ యుద్ధం అయ్యేసరికి ప్రజానీకంలో మూడు వంతుల మంది మరణిస్తున్నారు. ధర్మరాజు గారికి పట్టిన గతి అదే, అందరూ పోయా కొద్దిమంది మిగిలారు. రామాయణంలో రాముని తరఫున యుద్ధం చేసిన కోటి కోట్ల సైన్యం బ్రతికింది, చచ్చిన సైన్యం. చచ్చిన వాళ్ళని చావుకు సిద్ధమైన వాళ్ళని బ్రతికించేది రామాయణం. అందుకనే రామాయణం కల్పవృక్షం, రామాయణం అమృతం. ఏమిటి అమృతం? ఏం చేస్తుంది? మరణం లేకుండా చేస్తుంది. ఈ రామాయణం అనే అమృతం కూడా మనకి భగవంతుడు నిర్దేశించినటువంటి అన్ని నాళ్ళు ఉండేటట్లు చేస్తుంది. దీర్ఘమా ఆయుష్య విందతి, సుదీర్ఘమైనటువంటి ఆయు ప్రమాణాన్ని పెంచగలిగినటువంటి దివ్య ఔషధం శ్రీమద్ రామాయణం. అలాంటి పరిస్థితిలో ఆ లోపల కేకలు వినిపిస్తున్నాయి, బొబ్బలు వినిపిస్తున్నాయి, దెబ్బలు వినిపిస్తున్నాయి, ఉన్నట్టుండి రక్తం మరదలుగా వచ్చేసింది గుహ దగ్గర వాకిట్లో నుండి. ఎవరికైనా అనుమానం వస్తుంది, పోని ఆ రక్తం వచ్చినప్పుడు అక్కడి నుండి కేక పెట్టాలి. వాలి చేయవలసిన పని, సుగ్రీవా నువ్వు భయపడకు, చనిపోయింది నేను కాదు దుందుభిని చంపాను అని ఒక కేక వేసినట్టుంటే సుగ్రీవుడికి ధైర్యం వచ్చేది. ఇంతటి బలం కలిగిన వాలి దుందుభి చేతిలో మరణించాడేమో, వాడు వస్తే మన నగరం అంతా నాశనం అయిపోతుంది అని తాత్కాలికమైనటువంటి భయము చేత ఆలోచన తెచ్చుకుని ఒక పెద్ద కొండని ఆ గుహకి మూసేసి వచ్చాడు నగరంలో. ఆటవిక సంప్రదాయం, పశు సంప్రదాయంలో మరి వాలి చనిపోయినట్లుగా తీర్మానం చేసుకుని ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తర్వాత తమ్ముడు కనుక వాడు ఆ కొండని పగలగొట్టుకుని వచ్చాడు. ఆ దుందుభి శరీరాన్ని గిరగిరగిర తిప్పుతూ వచ్చి అక్కడ పడేశాడు. ఋష్యమోక పర్వత ప్రాంతం అవతల పడవేశాడు. ఆ తిప్పుకుంటూ వచ్చినప్పుడు అతని రక్తపు చుక్కలు పడ్డాయి ఒక మహర్షి దగ్గర. ఆ మహర్షి శపించాడు ఋష్యమోక పర్వతం మీద. అందుకని వాలి వెళ్ళటానికి వీల్లేదు, అడుగు పెట్టాడు అక్కడ. ఈ వాలి వచ్చి చూసేసరికి సుగ్రీవుని స్థితికి కోపం వచ్చింది. సుగ్రీవుని చంపబోయినాడు. ప్రాణభయంతో ఆ ఋష్యమోక పర్వతం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడికి వీడు రాడు కనుక. కష్టం ఎవరి కష్టం వాళ్ళకి అవతల వాళ్ళకి అర్థం చేసుకుంటారు. అదే కష్టంలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి వచ్చాడు. రామచంద్రమూర్తికి జరిగినదంతా చెప్పాడు. రామచంద్రమూర్తి భార్యావియోగంలో ఉన్నాడు, సుగ్రీవుడు భార్యావియోగంలో ఉన్నారు. ఇద్దరికీ మైత్రి కుదిరింది. ఇంతటి అధర్మాత్ముణ్ణి నేను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు రామచంద్రమూర్తి. రాముణ్ణి నమ్ముకున్నాడు, వెళ్ళాడు, సింహగర్జన చేశాడు. ఇద్దరూ ఒకటే పోలిక. ఇవాళ కమల పిల్లలు కూడా అంత పోలికలుగా పుట్టటం లేదు. వాలికి సుగ్రీవుడికి భేదం లేదు అసలు. అందుకని రామచంద్రమూర్తి చెప్పాడు, ఇద్దరి ద్వంద్వ యుద్ధంలో నేను వేసిన బాణం అమోఘమైనది, మన మిత్రునికి ఉపకారం చెయ్యబోయి అపకారం చేస్తామేమో, ఇవాళ సుగ్రీవుని మెడలో మాల వేసి పంపించండి యుద్ధానికి అని చెప్పాడు. దీనికి ఒక కారణము, రామచంద్రమూర్తి లక్ష్మణుడు వచ్చినప్పుడు సుగ్రీవుడు సంభాషించేటప్పుడు వీళ్ళకి ఏ విధమైనటువంటి ఆసనం వేయకుండా గౌరవం చేయకుండా మాట్లాడాడు. అప్పుడు రామచంద్రమూర్తి మంచి గంధపు రక్త చందనపు ముక్కలను ఆసనంగా వేయించాడు లక్ష్మణ స్వామి చేత. అటువంటివన్నీ లోపల ఆంతరంగిక కారణాలు అనేకం ఉంటే సుగ్రీవుని మెడలో మాలను వేసి పంపించాడు. దాని చేత గుర్తుపెట్టాడు. ఇక సుగ్రీవుడి ప్రాణం తీసే స్థితిలో ఉన్నాడు వాలి. ఉన్న చోటు నుంచే రామచంద్రమూర్తి బాణం వేశాడు. ఇంకా ఎదురుగా వచ్చాడా, ఎక్కుపెట్టాడా, ఇవేమీ లేవే. ఒక దెబ్బ ఎత్తిన చెయ్యి పడితే సుగ్రీవుడు చచ్చే పరిస్థితిలో ఉండగా ఆ వాలి ఎదురు రొమ్మున గుచ్చుకుంది రాముని బాణం వచ్చి. ఆ ఎదురు రొమ్ములో నుంచి చీల్చుకుని వీపులో నుంచి పాతాళానికి వెళ్ళి శుభ్రపడి మళ్ళీ వచ్చి రాముని అమ్ముని పొదిలో చేరింది ఆ బాణం. మరి రాముడు వాలికి ఎదురుగా లేకపోతే బాణం వెళ్ళి గుండెలో గుచ్చుకోవటానికి అవకాశం లేదు. మనం ఎదురుకుండా ఒక్క చిన్న అంగుళం కూడా తేడా లేకుండా గురి చూసి కొట్టాం అనుకుంటేనే కొట్టలేకపోతున్నాం. సూదిలో దారం గుచ్చలేకపోతున్నాం, కుట్టు వెంట కుట్టు వేసుకోలేకపోతున్నామే. ఎంతో దూరంలో ఉండి రామచంద్రమూర్తి బాణాన్ని వేశాడు అంటే అది ధర్మబద్ధంగా వేశాడు కనుకనే ఆ ధర్మబద్ధంగా అధర్మాన్ని చంపేశాడు. ఇంత దెబ్బ తిన్నటువంటి వాలి నేల మీద పడి రామచంద్రమూర్తిని రెండు సర్గలు ప్రశ్నలు కురిపించాడు. నేనేమధర్మం చేశాను, ఆ మా తమ్ముణ్ణి అడిగా అడిగేదేదో, నన్ను అడిగితే నేను సీతమ్మని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టనా అన్నాడు. కూర్చోబెడతాడు కానీ తర్వాత భావన రామచంద్రమూర్తికి తెలుసు. అందువలన రామచంద్రమూర్తి వాలిని అడగలేదు, ఆశ్రయించలేదు. సుగ్రీవం నాథమిచ్చతి లోకనాథ పురాభూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. లక్ష్మణస్వామి చెబుతున్నాడు, పూర్వం అన్నగారు లోకానికే నాథుడు, ఇవాళ సుగ్రీవుణ్ణి నాథుడిగా కోరుతున్నారు, వాలిని కోరలేదు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పిన సమాధానాలు అన్నీ ధర్మబద్ధంగా వాలికి అనిపించి వాలి నమస్కారం చేసి నేను తెలియకుండా మాట్లాడాను, తప్పు చేశాను, నన్ను క్షమించమని దండం పెట్టాడు. ఇంకా ఇంతకంటే వాలిని రామచంద్రమూర్తి ధర్మబద్ధంగా సంహరించాడటానికి మనకి అదే రామాయణంలో ప్రమాణం ఉంది. అలా వాళ్ళది ఒక రకమైన మైత్రి విశేషమైతే, ఇక పక్షి లోకానికి వెళ్ళి చూస్తే అద్భుతమైనటువంటి పక్షులు రెండు ఉన్నాయి. అసలు రామాయణానికి ప్రాణమే పక్షి. పక్షి అంటే గురువు గారండి, మనం పిల్లల్ని తిట్టినా పర్వాలేదు, పోరా పక్షి అని. ఎందుకంటే పక్షికి రెండు రెక్కలు ఉన్నట్టు గురువు గారికి కూడా రెండు ఉంటాయి, జ్ఞానము అనుష్ఠానము. చెప్పటం వేరు, చెయ్యటం వేరు. కొంతమంది చేస్తారు విడమరిచి లోకానికి చెప్పరు, కొంతమంది విడమరిచి చెబుతారు వాళ్ళు ఆచరించరు. లోకానికి మనం ఏది చెప్పామో దాన్నే ఆచరించాలి. అలా ఆచరించిన వాడే ఆచార్యుడు అనిపించుకుంటాడు. యథాకే పక్షిణ అంగతి, ఆకాశంలో రెండు రెక్కలు సమానంగా ఉన్నప్పుడే పక్షి ఎగరగలుగుతుంది. అలాంటి పక్షులు రామాయణంలో రెండు కనిపిస్తాయి. రెండు చాలా గొప్ప పక్షులు. ఒక పక్షి అందరికీ తెలిసినటువంటిది జటాయువు, రెండవ పక్షి సంపాతి. ఈ సంపాతి అనే పక్షి కిష్కింధకాండ చివర మనకి దర్శనమిస్తుంది. అంతకుముందే జటాయువు అరణ్యకాండలో మనకి దర్శనమిస్తుంది. ఈ అరణ్యకాండలో ఉన్నటువంటి జటాయువు రామచంద్రమూర్తికి సహాయం చేసింది, సంపాతి రామచంద్రమూర్తి విషయంలో పరోక్షంగా సహాయం చేసింది. ఈ రెండు పక్షులు ఏం చెప్తున్నాయి అంటే, రామునికి సంబంధించిన పనిలో మన వంతు మనం చిన్న సహాయం చేసిన రామచంద్రమూర్తి మనకి పెద్ద అనుగ్రహాన్ని కురిపిస్తాడు అంటానికి నిదర్శనం ఈ రెండు పక్షులు. రాముని కోసంగా రాముని భార్య అయిన సీతమ్మను రావణాసురుడు తీసుకుని వెళుతూ ఉంటే రావణాసురునితో యుద్ధం చేసి తన ప్రాణాన్ని పోగొట్టుకుంది జటాయువు. దశరథునకు తక్కనటువంటి మహాభాగ్యాన్ని కలిగించాడు. అందుకని రామచంద్రమూర్తి స్వయంగా జటాయువు దగ్గరికి వచ్చి, యాగతిరి యజ్ఞశీలానాం యాచభూమి ప్రదాయినాం, యజ్ఞమే చెయ్యటమే స్వభావంగా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భూదానం చేస్తారో, ఎవరైతే మహర్షులో, ఎవరైతే మళ్ళీ తిరిగి రాని లోకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారో, ఆ లోకానికి వెళ్ళిపో నేను చెబుతున్నాను అన్నాడు. అక్కడ ఒక్కచోట రామచంద్రమూర్తి దైవత్వాన్ని ప్రదర్శించాడు. గచ్చలోకాన్ అనుత్తమాన్, నీవు ఆ లోకానికి పొమ్మని ఆ జటాయువునకు అగ్ని సంస్కారం చేశాడు, తర్పణాలు వదిలాడు. జంగ దశరథుడికి పొందనటువంటి భాగ్యం జటాయువునకు కలిగింది అంటే పక్షి అంటే జటాయువే. ఈ జటాయువుకు ఒక అన్నగారు ఉన్నారు, ఆయన పేరు సంపాతి. ఆ అన్నగారిని గురించి తమ్ముడు చెప్పలా, కానీ తమ్ముడిని గురించి అన్నగారు పలవరించారు. అది రామాయణంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. జ్యేష్ఠ భ్రాత పితృసమహ అన్నదానికి ఉదాహరణగా సంపాతి కనిపిస్తాడు. కిష్కింధకాండ చిట్ట చివరలో ఆంజనేయ స్వామి కొంత సైన్యము దక్షిణ దిక్కుగా వెళ్ళారు. ఈ సముద్రాన్ని దాటితే లంకలో వెతికితే సీతమ్మ కనపడుతుంది అనేటటువంటి ఆలోచనతోటి అందరూ ప్రాయోపవేశం చేశారు. చివరికి ఎవరు ఈ సముద్రాన్ని దాటతారు, నువ్వు దాటతావా, నువ్వు దాటతావా, అందరినీ అడుగుతుంటే నేను 10 మైళ్ళు పెడతాను, నేను 20 మైళ్ళు పెడతాను, నేను 30 మైళ్ళు పెడతానని చెప్పారు. వీళ్ళు లాభం లేదు, జాంబవంతుణ్ణి పిలవండినారు. జాంబవంతుణ్ణి పిలిచారు. తాత తాత, నువ్వు చాలా పెద్దవాడి, బలం కలిగినవాడు, కృతయుగం నుంచి ఉన్నవాడి, పరిస్థితి ఏమిటన్నాడు. అబ్బాయి, నేను ఇంటి నుంచి అటు పెడతారా, 100 ఆమడలు దాటతాను, నాకు కొంచెం మోకాల్లో నొప్పి ఉంది. త్రివిక్రమ అవతారం ధరించి స్వామి పెరిగినప్పుడు ఆకాశం నుంచి సత్యలోకం దాకా ప్రదక్షిణం చేశాను నేను. ఆ ప్రదక్షిణం చేసినప్పుడు ఒక కొండ నా మోకాల్లో ఇరుక్కుంది, కొంచెం అది తీసుకోలేదు, అందువల్ల నేను వెళ్ళగలను కానీ తిరిగి రాలేను. అలా వెళ్ళి రాగలిగిన వాడు హనుమ ఒక్కడే అని, అందుకే పెద్దవాళ్ళు ఉపాయం చెబుతారు. అనుభవశాలిని అడిగి చూడడం అంటే వాళ్ళు అనుభవించినటువంటి అనుభవంలో కష్టాలలో ఉపాయాలు పుట్టుకొస్తాయి మనకి, మన బుద్ధి పనిచేస్తుంది. సరే, హనుమనందరూ ప్రచోదన చేసే సమయంలో వాళ్ళందరూ అక్కడ కూర్చుని రామకథ చెప్పుకున్నారు. ఇక మనం ఉంటే ఉంటాం, పోతే పోతాం, పోయేవాళ్ళం రామనామం చేసుకుంటూ పోతే సద్గతి ఏర్పడుతుంది అని. ఆ సందర్భంలో కథ అంతా చెప్పుకుంటూ జటాయు యొక్క సంభాషణ, జటాయు నామస్మరణం చేశారు పెద్దగా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంపాతి విన్నాడు, పాపం రెక్కలు లేవు, పెద్దగా కేక వేశాడు, ఎవడురా జటాయు అంటున్నారు ఇక్కడ అని. ఈ పెద్ద ధ్వనిని విని వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ జటా ఆ సంపాతి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆ సంపాతిని అడిగారు, నువ్వెవరు, ఏమిటి, ఎందుకని ఇంత పెద్దగా అరుస్తున్నావు అంటే ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. అయ్యా, జటాయువు ఎవరో కాదు, నా తోడబుట్టినవాడు. అయ్యో, జటాయువు మరణించాడా, అయితే మీరందరూ ఒక పాయిం చేయండి, ఇంతమంది ఉన్నారు కనుక నన్ను ఎలాగోలాగా తీసుకుని వెళ్ళి ఆ సముద్రం దగ్గర కూర్చోబెట్టండి, వాడికి తిలోదకాలు వదులుతాను అని. వంశంలో ఉన్న వాళ్ళకి తిలోదకాలు ఇవ్వటం ఆ వంశంలో పుట్టిన వాడి యొక్క ధర్మం, పెద్ద చిన్న అనేది కాదు. అందుకే తిలోదకాలు ధర్మోదకాలు అని రెండు రకాలుగా చెప్పింది శాస్త్రం. అలాంటి ధర్మోదకాలు ఇప్పించారు, ఇప్పుడు చెప్పవయ్యా అన్నారు. చెప్పటం మొదలుపెట్టాడు. ఆద్యబంధాకులింగానాం ఏ చాన్యే ధన్యజీవిన ద్వితీయో బలి భోజన, మొట్టమొదటి ఎత్తు వరకు ఎగిరేవి పిచ్చుకలు, చిన్న చిన్న పిట్టలు ఒక స్థాయి వరకు ఆకాశంలో ఎగురుతాయి. ద్వితీయో బలి భోజనం ఏవైనటువంటి ఆహారములను స్వల్పములైన పండ్లను కాయలను తిని కాకుల వంటివి వాటికంటే పై ఎత్తున కొంచెం ఎత్తుగా ఎగురుతాయి. భాషా తృతీయం గచ్చంతి క్రౌంచ పక్షులు. రామాయణానికి మూలమైనటువంటిది క్రౌంచమే. క్రౌంచ ద్వంద్వ వియోగోత్త శోక శ్లోకత్వమాగత. మహానుభావుల హృదయానికి శోకం కలిగితే లోక కళ్యాణమవుతుంది. అధమునకు శోకం కలిగితే ప్రపంచానికి శోకం కలుగుతుంది. అందుకని అధముడైన వాడు నేను గొప్పవాడిని అనుకున్నా ప్రపంచానికి నాశనమే, ఉన్నతులైన వాళ్ళు శోకించినా ప్రపంచానికి మేలే. మనకి గురువుల అనుగ్రహం కలిగినప్పుడు మన మనస్సులో పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన కోసం గురువులను ఆశ్రయించాలి. వాల్మీకి మహానుభావుడే తపస్సు చేశాడు, రోజు తమసానదికి వెళుతున్నాడు, రోజు తమసానదిలో స్నానం చేస్తున్నాడు, వస్తున్నాడు. కానీ నారద మహర్షి వచ్చి వాల్మీకి రామాయణాన్ని ఉపదేశం చేసిన తరువాత, గురువుల అనుగ్రహం పొందిన తరువాత నా వాల్మీకి మహర్షి మనస్సులోనే మార్పు వచ్చి ఒక పక్షి ఏడుస్తుంటే ఈయన మనస్సు ఏడ్చింది. సానుభూతి కంటే స్వర్గం లేదురా. ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ బాధని పంచుకునే ప్రయత్నం చేయటం. ఆయన ఆ పక్షి తానైపోయినాడు, ఆ బాధని పొందాడు, దుఃఖించాడు. ఆ దుఃఖంలోంచి అద్భుతమైన శ్లోకం వచ్చింది, ఒరే నిషాద అన్నాడు. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమశాశ్వతి సమా యత్క్రౌంచ మిధురాదేకం అవధీ కామమోహితం. రామాయణం ఆరు కాండలు ఆ శ్లోకం మీదే ఆధారపడి, అదే మంగళ ఆశాసన శ్లోకంగా పెద్దలు అనుగ్రహించారు. రామాయణంలో మొదటి శ్లోకం ఏమిటి అంటే వ్యాఖ్యాతలందరూ మానిషాద ప్రతిష్టాంతం చెప్తున్నారు. రోజు చూసేటటువంటి తమసానది ఆ రోజున విచిత్రంగా కనపడింది. ఆ తమసానది నీళ్లు చేతిలోకి తీసుకున్నాడు వాల్మీకి మహర్షి. మంచి మనిషి మనస్సు ఎలా ఉంటుంది? మురికి లేని అద్దంలా ఉండాలి, బురద లేని నీరులాగా ఉండాలి. ఇవాళ మనం అలా ఉంచుకుంటున్నామా? ఆ అద్దం మీద దుమ్ము కొట్టుకుంటున్నాము, నీళ్లల్లో బురద వేసుకుంటున్నాము, ఆ నీరంతా మురికి అయిపోయింది. ఆ నీటిని తాగితే లోకం మనకి రోగాలు వస్తున్నాయి లోపలికి వెళ్ళినందువలన. ఈ నీటిలో ఉన్న మురికిని తీసేసేవాడు అగస్త్య మహర్షి. అగస్త్య నక్షత్రం రూపంగా ఉదయం అయితే ఆ బురదంతా అడుక్కుపోయి నీరు తేటమవుతుంది. అందుకనే శరద్ ఋతువులో నీరు స్వచ్ఛంగా ఉంటుంది అని చెప్పారు పెద్దవాళ్ళు. ఇప్పటికి కూడా వర్ష ఋతువులో నీరు మురికిగా ఉండటానికి వాన ఎక్కువ కురిసి ఎక్కడి నుంచో వరదలు వస్తున్నందువల్ల సన్న సన్న మట్టి దుమ్ము ధూళి కలిసి బురద నీళ్లు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు బురద మేట వేస్తుంది. ఆ నీరు ఇగిరిపోయిన తర్వాత ఆ బురద మట్టి సారంగా ఉండి అక్కడ వేసిన పంట బ్రహ్మాండంగా పండుతుంది. అందుకనే లంక పంటలు, లంక తోటలు అని కూరగాయలు, పువ్వులు, పండ్లు వెనక ఇవన్నీ లంకలో పండినవి అంటే చాలా గొప్పగా రుచిగా ఉంటాయని కొనేటటువంటి వాళ్ళు. అటువంటి నారదం మహర్షి ఉపదేశం చేత వాల్మీకి మహర్షి మనస్సు స్వచ్ఛమైంది. కాబట్టే అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనో యథా. ఎంత బాగా అన్నాడండి, మంచివాడి మనస్సు వలె ఈ నీళ్లు నాకు కనపడుతున్నాయి అన్నాడు. అక్కడ నీళ్లు మారాలి, దృష్టి మారాలి, సృష్టి మారదు. సృష్టి ఎప్పుడూ ఒక రకంగానే ఉంటుంది, కానీ మన మనస్సులో భావనని బట్టి మనం చెట్టును చూస్తూ ఉంటే ఆ చెట్టు తల ఊపుతూ ఉంటే చూసావా ఆహా మంచి సంగీతం విని నా తల ఊపుతున్నది నాట్యం చేస్తున్నట్టుగా అన్వయించుకుంటాం. చెట్టు చిన్నబుచ్చుకుంటే అయ్యో వాడి బాధ చూసి చెట్టు చిన్నబుచ్చుకుంది, ఈ భావాలన్నీ మనం తెచ్చుకునేవి. చెట్టు అలాగే ఉంటుంది పాపం. కానీ ఒక మంచి మనిషి బాధపడితే చెట్టు కూడా బాధపడుతుంది, దానికి కూడా ప్రాణం ఉన్నది కనుక. మనం ఏమంటున్నాం, చెట్టు పెట్టాం బతికిందా అండి? లేదండి, ఎండిపోయిందంటాం తక్కువ, చచ్చిపోయిందంటాం ఎక్కువ. చెట్టు ఎండిపోయిందండి అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, బతకలేదండి చచ్చిపోయింది నిండిపోసినా కూడా. అంటే దానిలో ప్రాణం ఉన్నది కనుకనే పెరుగుతున్నది. రాయికి ప్రాణం ఉంది. రామచంద్రమూర్తి ఏడిస్తే ఏడిచింది రాయి. రామచంద్రమూర్తి వనవాసానికి వెళితే బాధపడింది నీరు. ఏ నీటిని ఉపమానంగా చెప్పాడో వాల్మీకి మహర్షి, ఆ నీరు రామచంద్రమూర్తి అయోధ్యను విడిచి అడవిలో వెళుతూ ఉంటే సల 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 ఎసరు కాగినట్టు కాగింది. ఉపతప్తోదకానద్యః పల్వలాని సరంసిచ ఇది సహృదయత. పరమాత్మకి కష్టం వచ్చినా చెలించని జీవాత్మ ఉన్నది అంటే చి పాషాణం కంటే నీచమైనది కింద మనం భావించాలి. సీతమ్మ కోసం రామచంద్రమూర్తి చెట్టుని గుట్టని పుట్టని అడిగి ఏడుస్తూ ఉంటే కొండరాళ్ళు బద్దలైపోయినాయి. అపిగ్రవారోదితి అపి దళతి వజ్రస్య హృదయం. వజ్రం ఒక విధంగా పగిలేది కాదు, వజ్రాన్ని మళ్ళీ వజ్రంతో కోస్తేనే ముక్క అవుతుంది. అంత కఠినమైనటువంటి హృదయాలు కూడా రామచంద్రమూర్తి శోకానికి బద్దలైపోయినాయి అన్నాడు. ఇవాళ సాటి వాళ్ళ కష్టాన్ని పంచుకోలేకపోతున్నాము, ఎదుటి వాడిని దుఃఖాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. మనం ఏ యుగంలో పుట్టవలసిన వాళ్ళమో, ఎంత దుర్మార్గులమో, అయినా రామచంద్రమూర్తి మనని కనికరించి రామ అనిపిస్తున్నాడు అంటే ఆ స్వామి యొక్క సౌలభ్యానికి మంగళమస్తు. ఇలా మూడు వంతులు చెప్పి నాలుగవది సేనాశ్చతుర్థం గచ్చంతి డేగలు, నాలుగవ ఎత్తు. ఐదవ ఎత్తు గ్రద్దలు. మనం గరుడపక్షి గరుడపక్షి అంటాం, గ్రద్ద కంటే ఉన్నతమైనటువంటి జాతి. భ్రష్ట జాతులు కొన్ని వేరు వేరు జాతులుగా ఇప్పుడు పిలువబడినట్టే ఈ గ్రద్దలు గరుడ వంశంలో పుట్టిన కొన్ని గుణాలు తక్కువైనందువల్ల గ్రద్దలుగానే ఉన్నాయి. గ్రద్ద అంటే పరమ భయంకరమైనది, గద్దలల్లే పీక్కు తింటున్నారంటారు. హింసించే వాటిలో గ్రద్దని మనం చెప్పకూడదు, చెబితే స్వామి బాధపడతాడయ్యో నా వాహనమైన గరుడ పక్షిని గరుడ అనకుండా మీరు గ్రద్ద అంటున్నారా, పీకు తినేటట్టుగా చెబుతున్నారా, మీకేమి హాని చేసింది, మీకు ఏదైనా సర్పదోషాలుంటే తన ముక్కన గరుచుకుని పోయి మీకు శాంతిని కలిగించింది కదా అని శ్రీమన్నారాయణమూర్తి ఆలోచించేటట్టుగా మనం గరుత్మంతుని గరుత్మంతుడనే పిలుద్దాం. షష్ఠస్తు పంథా హంసానాం, ఇంకా ఎత్తు మానస సరోవరం వరకు వెళ్ళ కలిగినటువంటివి హంసలైతే వైనతేయ గతి పరా, వాళ్లకంటే కూడా ఎత్తుగా వెళ్ళేవాడు ఒకడున్నాడు, వైనతేయుడు, వినత యొక్క కుమారుడు. కృతయుగంలో పుత్రకామేష్టి యాగం చేస్తే పుట్టినవాడు గరుత్మంతుడు. సో చూడండి, రామచంద్రమూర్తి పుత్రకామేష్టి యాగం చేస్తేనే పుట్టాడు, ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తేనే పుట్టాడు, ఆయన కృతయుగం నుంచి ఈనాటి వరకు అలాగే ఉన్నాడు ఆ గరుత్మంతుడు. అట్లాంటి వంశంలో మేము ఆ వైనతేయుని వంశానికి చెందిన వాళ్ళము. వైనతేయునికి ఇద్దరు, వినతకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు గరుత్మంతుడు, మరొకరు అరుణుడు. అరుణుడు మా వంశానికి మూల పురుషుడు అని ఈ వంశ మర్యాదని చెప్పాడు. అక్కడ నుండి పక్షుల నిశిత దృష్టిని చెప్పాడండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని యందు శక్తి ఉంటుంది అని మొదలుపెట్టాడు. కోపం ఎవరికి ఉంటుంది, ఆకలి ఎవరికి ఉంటుంది, కామం ఎవరికి ఉంటుంది, క్రోధం ఎవరికి ఉంటుంది అని చెబుతూ పక్షులకు ఏం ఉంటుంది అంటే నిశ్చితమైన దృష్టి ఉంటుందండి. మనకి లేనిది దూరాలోచన, దూరదృష్టి. ఇవాళ దూరదృష్టి, హ్రస్వదృష్టి అద్దాలు రెండు మూడు నాలుగు కలిపి మనం ఒక అద్దంలో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆకాశంలో ఎక్కడో ఎంతో ఎత్తులో ఎగురుతున్నటువంటి పక్షి నేల మీద ఉన్న నూకల్ని చూడగలుగుతుంది. మనం పళ్ళెల్లో పోసుకుని అడుగు దూరంలో పెట్టుకున్నా కూడా మనకు కనిపించటం లేదు. మన యొక్క దృష్టి ఇంత గొప్పగా ఉంది, వాటి దృష్టి అంత గొప్పగా ఉంది. ఆ సంపాతిని వానరులందరూ తీసుకుని వచ్చి జటాయువునకు తిలోదకాలు ఇప్పించిన తరువాత, ఇప్పుడు చెబుతాను రా అబ్బాయి అసలు విషయం వినండి అని చెప్పటం మొదలుపెట్టింది వాళ్ళ వృత్తాంతాన్ని, అన్నదమ్ముల కథని. ఈ తమ్ముడైనటువంటి జటాయువు, అన్నయ్య అయిన సంపాతి ఇద్దరూ కలిసి ఒక రోజున చిన్నప్పుడు ఎగురుతున్నారు ఆకాశంలో పోటీలు పడి. ఆ ఎగురుతూ ఎగురుతూ పైదాకా వెళుతూ ఉంటే సూర్యతాపం బాగా వచ్చేసరికి అయ్యో తమ్ముడి రెక్కలు కాలిపోతాయి, తమ్ముడికి వేడి తగలకూడదని ఈ సంపాతి రెక్కలు పరిచి గరుత్మంతు ఆ జటాయు మీద తిరిగింది. అలా తిరుగుతూ ఉంటే సూర్యకిరణమునకు దీని రెండు రెక్కలు మాడిపోయి వింజపర్వతం మీద పడింది పోయి. ఆ జటాయు ఎక్కడ పడ్డాడో పాపం తెలియదు. అప్పటి నుంచి దీనికి రెక్కలు లేవు, అయ్యో తమ్ముడు వెతుక్కుంటూ వస్తాడేమో అని ఎదురు చూసింది, రాలేదు. అక్కడే కూర్చుని చచ్చిపోదామని ప్రయత్నం చేస్తే రెక్కలు లేని పక్షి బ్రతుకు ఎందుకు, నేను ఎగరలేను, పోలేను, చెయ్యలేనని బాధపడుతూ ఉంటే ఒక మహర్షి వచ్చి, నువ్వు సావబోకు, నీ వల్ల రామచంద్రమూర్తికి ఉపకారం జరుగుతుంది, అంతవరకు నీవు ఇక్కడే ఉండు అని శాసించాడు. అప్పుడు ఆశ పెట్టాడు, నువ్వు అప్పటిదాకా బ్రతికితే చచ్చిపోకుండా ప్రాణం కూడగట్టుకుని నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి అన్నాడు. నిజంగా వస్తాయా? నిజంగా వస్తాయి, నేను చెప్పినట్టు వినమన్నాడు. అలాగేనంది. ఇది మూర్చిపోయిన తర్వాత ఆరు రాత్రుల వరకు తెలివిని పొందల సంపాతి అంత మూర్చిపోయింది. ఇవాళ కోమాలకు పోవటం పాపం, అప్పుడు పక్షులు కూడా పోయినాయి. ఆ ఆరు రాత్రులు అయిన తర్వాత నిశాకరుడు అనేటువంటి మహర్షి వచ్చి ఉపదేశం చేస్తే 8000 సంవత్సరాలు ఉంది లెక్కలు లేకుండా. 8000 సంవత్సరాలు అయిన తరువాత ఇదిగో వానర సైన్యం వస్తుంది, నీవు సీతమ్మ జాడ చెప్పమని చెప్పాడు ఆ మహర్షి. అందుకనే వాచ ఆధర్మమవాప్పునిహి అంటుంది సీతమ్మ తల్లి. రామకార్యంలో మన నోటితో ఒక మాట చెప్పినా చాలు, మనం మన అడుగుతారు ఎవరైనా, నా దగ్గర రూపాయలు లేదంటే ఆ వెంకయ్య గారి దగ్గర పోయిండి ఆయన 100 రూపాయలు ఇస్తాడని సహాయం చేసినా స్వామి అట్టి పెట్టుకోడు. ఎందుకంటే స్వామి సుక్షత్రియ వంశంలో పుట్టాడు కనుక రాజులు ఇచ్చువారుగా అని పుచ్చుకునేవారు కాదు కాబట్టి నాకెందుకు వీడి ఉపకారం అని పదింతలుగా ఆయన ఇచ్చే చేస్తాడు. రామయ్యలో ఉన్నటువంటి గొప్పతనం అప్పటికప్పుడు ఇచ్చినట్టు కనపడాడు. సరే, ఈ కథ చెప్పింది, వీళ్ళందరూ అడిగారు, సరే ముందు చెప్పింది తీసుకుని వెళ్ళటం దక్షిణ దిక్కుగా రావణాసురుడు నేను కూడా చూశాను అని, ఆకాశంలో జరిగింది దాన్ని. సరే నువ్వు ఎప్పుడో చూశావు చాలా రోజుల క్రితం, ఇప్పటి సంగతి ఏమిటో చూసి మళ్ళీ చెప్పమన్నారు. అప్పుడు చెప్పింది వాడు, తీసుకుని వెళ్ళిన ముహూర్తం విందా అనే ముహూర్తం, అది మంచి ముహూర్తం కాదు, వాడి నాశనానికి తీసుకుని వెళ్ళాడు. అయినా మళ్ళీ చెప్తాను అని, 1200 కిలోమీటర్ల అవతల త్రికూట పర్వతం మీద ఉన్న లంకలో అశోకవనంలో చుంచుపో వృక్షం కింద ఉన్న సీతమ్మని చూసి సీతమ్మ బ్రతికే ఉంది పొమ్మండి, ఇది దృష్టి అంటే. మనం మన పిల్లల్ని చూద్దామని టీవీల ముందు కూర్చుంటే మన టీవీ ఇబ్బంది వచ్చా, అక్క టీవీ ఇబ్బంది వచ్చా, బొమ్మలు సరిగ్గా కనపడ్డా, కానీ ఏ అంతరాయం లేకుండా సీతమ్మ స్థితిని చెప్పి మీరు ప్రయత్నం చేయండి విజయం వస్తుందని వానర సైన్యాన్ని ప్రబోధించింది. ఈ సంపాది ప్రబోధించే సమయంలో పక్షవుతుతే ప్రపక్షవు చ పునరన్యవు భవిష్యత అన్న ఆ మహర్షి మాటను కూడా చెప్పింది. చెప్పగానే ఎవరి వలన ఎంత ఉపకారం పొందాలో అంత ఉపకారం జరిగింది. పక్షలాభో మమాయం వహ సిద్ధి ప్రత్యయకారక, ఇదిగో నాకు రెక్కలు వచ్చేసినాయి, ఆనాడు మహర్షి చెప్పినటువంటి మాట నిజమైంది, ఇదే మీకు శుభ సూచన పదండి అన్నది. ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? రామాయణంలో మనం రాముడి నమ్మి ఏదైనా పని మొదలు పెడితే ఎన్నో కష్టాలు తెస్తూ ఉంటాడు, ఈ పని కాదు వదిలి వేద్దాం అనుకునే సమయంలో ప్రాణం పోషేస్తాడు, పని సాగిస్తాడు, అది రాములలో ఉన్నటువంటి గొప్పతనం. ఇక ఈ అన్నదమ్ములు రామభరత లక్ష్మణ శత్రుఘ్నులలో, సరే రామచంద్రమూర్తి ఆదర్శము భగవంతుడు, మనం పూజలు చేస్తున్నాం, ఇది స్వామివారు. లక్ష్మణస్వామి కష్టమా? నిజంగా ఎవరు కష్టము? ఎవరిని మనం మెచ్చుకోవాలి ఈ నలుగురిలో అని మన బుద్ధితో కనుక మనం కొంచెం ఆలోచన చేస్తే, రామచంద్రమూర్తికి ఎవరంటే ఇష్టము అన్న ప్రశ్న వేసుకుంటే భరతుడే ఇష్టం. ఎందుకనంటే మనం కూడా భరతుణ్ణి ఆదర్శంగా తీసుకుని కొన్ని వ్యవహారాల్లో మసలుకోవాలి. లక్ష్మణుడు మొండి పట్టుబట్టి, ఏమైనా సరే నేను నీ వెంట రావలసినదే, వస్తాను అని పట్టుబట్టి తన కోరిక నెరవేర్చుకుని ఆ రామచంద్రమూర్తిని చూస్తూ ఆనందం అనుభవించాడు. తనకి ప్రాణ సమానుడైనటువంటి అన్నగారిని వదిలిపెట్టి బాధపడుతూ, తనకి లేనటువంటి అరణ్యవాస దీక్షను తాను కూడా వహించి, అటు ఇష్టమైన వాళ్ళు కనపడక, ఇటు ఇష్టం లేని రాజ్యపాలన చెయ్యలేక మధ్య నలిగితపడి అందరి చేత తిట్లు తిన్నవాడు భరతుడండి. అయినప్పటికీ రామచంద్రమూర్తి యందు పరమాణు అంతా కూడా ప్రేమ తగ్గని భరతుడు సౌభ్రాత్రానికి పరమ ఉదాహరణ. వెళ్ళాడు ఆయన సమక్షంలో, జరగలేదు రామచంద్రమూర్తి వనవాసం పిలిపించారు, దశరథుడు పరమపదించాడనే వార్తని చెప్పి. అసలు కలలు నిజము అని చాటి చెప్పిన గ్రంథము శ్రీమద్ రామాయణం. ఏమండి కలలు నిజమవుతాయా? ఎందుకు అవ్వవు? ఇప్పుడు వచ్చేవి కాకపోవచ్చు, మనం పిచ్చి దృశ్యాలు చూసి పడుకుంటున్నాం కనుక అవే కలవరింతలతో. అందుకని స్వప్నం వచ్చినప్పుడు సమయాన్ని బట్టి, ఈ కల వచ్చిన వాడి దేహస్థితిని బట్టి ఫలితం చెప్పమన్నారు. అప్పటి వాళ్ళకి ఏ విధమైన వ్యాధులు లేవు కనుక వచ్చిన కలలు నిజమైనవి. రామాయణంలో 3 కలలు, దశరథుడికి 1 స్వప్నం వచ్చింది, భరతుడికి 1 స్వప్నం వచ్చింది, త్రిజటకి 1 స్వప్నం వచ్చిందని 3 నిజం చేసినాయి కనుక కల నిజం అవుతుంది. అయితే చెడ్డ కళలు వస్తే చెడ్డ ఫలితాలు అనుభవించాలి, మంచి కళలు వస్తే మంచి ఫలితాలు అనుభవించాలి. చెడ్డ కళలు వచ్చినప్పుడు వచ్చే చెడును నివారించడానికి ఒకటే బ్రహ్మాస్త్రం, త్రిజట స్వప్న వృత్తాంతం సుందరకాండ 27వ సర్గ పారాయణ చేసుకుంటే మన దగ్గరకు వచ్చే మృత్యు కూడా పక్కకు వెళ్ళిపోతుంది, అంత గొప్పది ఆ సర్గ. భరతుడు వచ్చాడు, ముందుగా తల్లి మందిరానికి వెళ్ళాడు, మందిరం అంతా కళావిహీనంగా ఉంది, తండ్రి కనపడలేదు, తండ్రి గారు కౌసల్య మందిరంలోనే తుది శ్వాస విడిచినందువల్ల అప్పటి వాళ్ళందరూ అప్పటికప్పుడు తైలద్రోణి కొన్ని రసాయనికమైనటువంటి పదార్థములను నూనెలు కలిపి ఒక పెట్టెలో పెట్టి ఈ శరీరాన్ని నిక్షిప్తం చేశారు, చెడకుండా భరతుడు వచ్చిందాకా ఉండాలి. చాలా విచిత్రం ఏమిటంటే, మనం ఏది కోరుకుంటే అది ఇవ్వదు రామాయణం, మనం వద్దనుకున్నది మనకిస్తుంది. దశరథుడు బాధతోటి, కైకా నీవు నా శరీరాన్ని ముట్టుకోవద్దు, నేను మరణిస్తే భరతుడు కొరివి పెట్టకూడదు అని శాసించాడు. పాపం కొరివి భరతుడే పెట్టవలసి వచ్చింది. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. వచ్చాడు, అమ్మా నాన్నయ్యడన్నాడు. ఎక్కడున్నాడు? కౌసల్య మందిరంలో. అన్నయ్య ఎక్కడున్నాడు? ఏం జరిగింది అని అంటే, ఏముంది నాయన, అందరిలాగానే మీ నాన్న కూడా అందరి మార్గమే అంది. చాలా సాధారణంగా చెప్పింది కైకేయి. నేను గొప్ప పని చేశాను, సాధించాను. ఆహా భరతుడికి, భరత ఇదిగో రాజ్యం అంటే పొంగిపోతాడనే భ్రమలో ఉండి చెప్పింది. అదేమిటి అన్నాడు, ఏముంది ప్రతి జీవుడు వెళ్ళే చోటికి మీ నాన్న జీవుడు కూడా చేరాడు. మా ఏమన్నాడు నాన్న అన్నాడు, రామా రామా అన్నాడు. అయితే రాముడు లేడా అన్నాడు. అప్పుడు మెల్లిగా కథ చెప్పింది, అదంతా నీ కోసం చేశాను నాయన అంది. అప్పుడు భరతుడు తిట్టాడు, తల్లిని తిట్టకూడదని తెలిసినా కూడా రాముని యందున్నటువంటి అత్యంతమైనటువంటి భక్తి చేత తల్లిని మందలించి కౌసల్య గృహానికి వచ్చాడు. పాపం కౌసల్య కూడా ఇటు పిల్లవాడు దూరమైనాడనే బాధ, అటు భర్తడి వినియోగం చేత మనస్సు తుకతుక ఉడికిపోయి, ఏలుకోవయ్యా ఈ రాజ్యాన్ని అంది ఒకటే మాట, చాలా కచ్చిగా మాట్లాడింది కౌసల్య. అప్పుడు ఒక సర్గంతా భరతుడు ఏడ్చి ఒట్టు పెట్టాడు. భరతుడంత గొప్పతనం మనకుంటే మనం ఒట్టు వేయాలి, లేకపోతే తొందరపడి ఎవరు దయచేసి ఒట్లు వెయ్యకండి, శపథాలు చేయకండి. సంస్కృతంలో శపథం అంటారు. ఆ పాపపుణ్యాలు భగవంతుడికి అని వదిలేద్దాం. మనకి తప్పు చేశాడని తెలిసిన అవతలవాడు మన నోటితో మనం అంటే శిక్ష తగ్గిపోతుంది. ఎవడికి ఎంత శిక్ష వేయాలో ఆయన లెక్క పెట్టి చక్కగా వేస్తాడు. మనం ఆ మాట కూడా అనుకోవద్దు. అనుకుంటే పాపంలో శిక్ష మనకు పడుతుంది, కొంత భాగస్వామ్యం వస్తుంది గనక. ఎవని కర్మకి వాణిని వదిలేసేస్తే కర్మ ఫలితాన్ని వాడే అనుభవిస్తాడు. అప్పుడు రామచంద్రమూర్తి యందు తనకు కలిగినటువంటి భక్తిని చాటుకుంటూ భరతుడు ఒట్లు వేశాడు. హంతుం పాదేన గాంసుప్తాం యస్య ఆర్యో అనుమతే గతః. ఈ సర్గంతా యస్య ఆర్యో అనుమతే గతః అనే మకుటంతో, నేను కనుక రాముడు అరణ్యవాసానికి వెళ్ళటం నిజంగా నాకే ఇష్టమైతే, పడుకొని ఉన్న ఆవుని కాలుతో తన్నితే ఏ నరకం వస్తుందో ఆ నరకానికి పోతాను. చూడండి ఎంత భయంకరమైనటువంటి చేతనైతే గోవుని పూజ చేయాలి. అందుకని గోవుల్ని మేపటం కూడా కష్టం. కోపం వచ్చి ఒక దెబ్బ బీకామంటే మనం పదేళ్ళు పూజ చేసింది పోతుంది. కొంతమంది ఆవులకి ఎంగిళ్ళు అవి పెడతారు. నిజంగా మనం ఆవుకి ఎంగిళ్ళు పెట్టకూడదు. ఆవు తిన్న ప్రసాదం మనం తినచ్చు, కానీ ఈ ఇంట్లో కంచాలు గడిగిన నీళ్ళు అవి వ్యర్థం. ఎందుకని బర్రెలకు పొయ్యొచ్చు కానీ ఆవులకు పొయ్యకూడదు. మనం తెచ్చిన వాటిలో ముందుగా ఆవుకు పెట్టి తర్వాత మనం తినాలి. కూరలు తెచ్చుకోండి, వస్తువులు తెచ్చుకోండి, పండ్లు తెచ్చుకోండి. ఆవును నిజంగా శ్రద్ధగా దిలీపుడు చేసినంత కాకపోయినా కొంతైనా చేస్తే, ఆవు కనుక అనుగ్రహిస్తే ఇంటిలో ఆనందానికి లోటుండదు, ఐశ్వర్యానికి లోటుండదు, ఆయుర్దాయానికి లోటుండదు, సంతానానికి లోటుండదు. ఆ వైభవం అంతా రఘువంశరాజులకు మాత్రమే చెల్లింది. ఆ అవతారంలో, అవతారం మారిన తర్వాత కృష్ణ పరమాత్మకి మాత్రమే చెల్లింది ఆ గోసేవ ఫలితము. ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమత సనాశయతు దుష్టాత్మా యశ్యార్యోను మతే గతః. గురువుగారి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి శాస్త్రాన్ని మొత్తం, సూక్ష్మం అంటే చాలా చిన్నది, ఇంకా సూక్ష్మం పరమాణువు కూడా వదలకుండా తాను నేర్చుకుని, నేర్చుకున్నటువంటి శాస్త్రాన్ని ఎవడైతే మరొకడు నేర్చుకోకూడదని ధ్వంసం చేస్తాడో వాడు ఏ పాపానికి పోతాడో, ఏ పాపానికి వచ్చే నరకం అనుభవిస్తాడో ఆ నరకం నేను అనుభవిస్తాను. పాయసం కృసరంఛాగం వృధా సోష్ణాతు నిర్ఘృణ గురుముశ్చాప్యవజానాతు యస్యార్యోను మతే గతః. పాయసం కృసరం ఛాగం, మూడు రకాలైనటువంటి పదార్థాలు చెప్తున్నాడు. ఒకటి పాయసం, ఏదో పాలున్న ఈ పంచదార ఉంది కదా అని ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు పాయసం వండుకుని తినకూడదు. అలాగే కృసరం, తిలాన్నం, నువ్వులు కలిపినటువంటి అన్నాన్ని తినకూడదు. ఛాగం, మేకను తినకూడదు. ఇవి కొన్ని సమయాలలో దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు మాత్రం వినియోగించవలసినవి. మనకి పాయసం తినాలని అనిపించింది, మన కోసం పాయసం వండుకోవద్దు, శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెడదామనుకుని ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని ఆ పాయసం తాగండి. పయస నిర్మితం పాయసం కేవలం పాలతో చేసిన పదార్థమునకు మాత్రమే పాయసం అని పేరు. అలాగే తిలలు పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైనవి. నువ్వులంటే అందరం భయపడతాము. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ధాన్యం నువ్వులు. మనం బ్రహ్మాండమైనటువంటి బియ్యం వండి పెట్టినా ఆయన అంత సంతోషపడడు. అందుకని వాటికి అంత ప్రాధాన్యం ఉంది. ఈ పితృతిథుల్లో కూడా నువ్వుల్ని వాడటం, ఏకో విష్ణురు మహద్భూతమని ఏకోద్దిష్టమని విష్ణువుని అక్కడ అధివాసం చేస్తారు కాబట్టి నువ్వులు ఆయన సంతోషం కోసం వదులుతారు. మనవాడు నువ్వులు చేయండి బాబోయ్, నువ్వులు వచ్చిన ఇంటికి తీసుకోకూడదు అని అనుకుంటాం. నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా నువ్వులో ఉన్న పప్పు అయినా గుణం ఒకటే. నలుపు చూసి భయపడతాం, తెలుపు చూసి వరిస్తాం. చక్క తెల్లగా నున్నగా ఉన్నాయి, నువ్వు పప్పు కొనుక్కు తెచ్చుకుంటాం. ఆరోగ్యానికి కూడా చాలా గొప్పది నువ్వు పప్పు. మన శరీరంలో ఉన్నటువంటి దోషాలని పోగొడుతూ గుణాన్ని కలిగించేటటువంటిది. గురువులను విద్య నేర్చుకుని ఎగతాళి చేస్తే వాడు ఎక్కిరాడు, జన్మంతా ఎక్కిరాడు. ఈ జన్మ కాదు, మళ్ళీ 7 జన్మల వరకు వాడికి అక్షరాలు రావు. ఎవరైతే ఈ పనులు చేస్తారో వాళ్ళు ఏ నరకానికి వెళతారో ఆ నరకానికి వెళతాను అని సర్గంతా ఒట్లు పెట్టాడు. సరే విషయం తెలుసుకున్నాడు మెల్లిగా, నాకు తండ్రి అయినా తల్లి అయినా స్నేహితుడైనా రాముడే అన్నాడు. బయలుదేరి వెళుతూ ఉంటే భరతుని యొక్క దుస్థితి లోకమంతా వ్యాపించింది. అంతఃపురంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. భరతుణ్ణి చూసిన ప్రతివాడు చి వీడి తల్లే రాముణ్ణి అడవికి పంపించింది అని తిడుతున్నారు. అందుకని పాపం ఆ తిట్లు అబద్ధం అంటానికి వీలు లేదు, నిజమని ఒప్పుకోవటానికి మనస్సు అంగీకరించదు. తెల్లవారుజామైతే అందరూ తనని చూసి మళ్ళీ ఈ పాపాత్ముడి మొహం చూడవలసి వచ్చిందని తలుపులు వేసుకుంటున్నారని, అర్ధరాత్రి పూట సరయూ నదిలో స్నానం చేస్తున్నాడని రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఉండి భరతుణ్ణి తలుచుకుని బాధపడతాడు. కథన్ను అపర రాత్రేషు సరయూ అవగాహతే, అక్కడ కూర్చుని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు, లక్ష్మణుడు రామచంద్రమూర్తి. ఈ మధ్యలో లక్ష్మణస్వామి కోపం వచ్చింది, మళ్ళీ బుస్సును లేచాడు. అంశదే కదా, కోపం వచ్చి అసలు కైకవర్ల కదా ఇంత వచ్చిందన్నాడు. రామచంద్రమూర్తిలో ఉన్న గొప్పతనం అది, తల్లిని గౌరవించడం కాదు, సవతి తల్లిని. నతేంబా మధ్యమాతాత గర్హితవ్య కదాచన, ఇప్పుడు కాదు, ఎప్పుడూ నా ముందు కైకేయిని గురించి పల్లెత్తు మాట నీవు మాట్లాడటానికి వీలు లేదు అని శాసనం చేశాడు రామచంద్రమూర్తి. సరే భరతుడు మెల్లగా బయలుదేరాడు. ఎలాగైనా సరే రామచంద్రమూర్తిని ప్రార్థించి తీసుకొని వచ్చి అయోధ్యలో కూర్చోబెట్టాలి అన్నదే ఆయన యొక్క సంకల్పం. ఆయనతో పాటు మేము కూడా వస్తామని పురజనులందరూ కూడా బయలుదేరారు. వెళుతున్నారు, దూరం నుంచి చూశాడండి గుహుడు. నిజంగా రామచంద్రమూర్తికి ఎంత ప్రాణమో ఆ గుహుడంటే, గుహుడికి రాముడంటే ఎంత ప్రేమో. ఈ సైన్యం అంతా వస్తూ ఉంటే తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ చూశాడు. చూసి ఒక మాట చెప్పాడు, చూశావా భరతుడు రాముణ్ణి ఇక్కడ కూడా సుఖంగా ఉండనీయక బాధించడానికి వస్తున్నాడు, మీరందరూ సిద్ధంగా ఉండండి, పడవల మీదకి ఎక్కించండి. భరతుని యొక్క మనస్సు స్పష్టంగా ఉంటేనే ఈ ఒడ్డుకు చేర్చండి, ఏ మాదిరి పొరపాటు అనిపించినా ఖచ్చితంగా నడిమికి రాగానే నదిలో ముంచేయండి పడవలని చెప్పేశాడు. అంత ప్రేమ రాముడంటే గుహునికి. అందుకనే ఆత్మసమస్సఖ అంటాడు గుహుణ్ణి, నాతో సమానమైనటువంటి స్నేహితుడు అని. ఈ గుహుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. అంత గొప్పవాడు. ఇదే సౌశీల్యము, సౌలభ్యము. అంటే ఎంత ఉన్నతులైనా ఎంత తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళనైనా గౌరవించటం రామచంద్రమూర్తి దగ్గర నేర్చుకోవాలి. పాపం పడవ నడిపేటటువంటి గుహుడు పొరపాటు పడి వీళ్ళందరినీ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ గంగానది ఒడ్డున పెట్టాడు. నావాం పంచతానాం పంచానాం 500 పడవలు, కైవర్తానాం శతం శతం పడవ నడిపేవాళ్ళు 100 మంది 100 మందిని ఏర్పాటు చేశాడు. పైగా వీళ్ళందరికీ తింటానికి ఎవరికి ఏది ఇష్టమైతే అవన్నీ పడవల నిండా పెట్టించాడండి. పండ్లు తినేవాళ్ళ పండ్లు, కాయలు, మాంసాహార భక్షకులు మాంసాహారంతో సహా. మరే మీరు చేయవలసిన పని ఇదే, ఇవి తినండి హాయిగా, చూస్తూ ఉండండి, ముఖభావాలు గమనించండి, తేడా వస్తే మాత్రం ముంచేయండి అన్నాడు. భరతుడు కనుక రాముని పట్ల ప్రేమభావంతో వచ్చినట్లు మీరు సంభాషణ ద్వారా తెలుసుకుంటే స్వస్తిమతి సేన గంగా మధ్య తరిష్యతి, ఈ సేన గంగా అన్నదిని హాయిగా దాటుతుంది. ఇదే చెప్పి పంపించాడు. సరే భరతునిలో ఉన్నటువంటి లక్షణాన్ని వాళ్ళు గమనించారు, భద్రంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. గుహుణ్ణి చూశాడు భరతుడు, భరతుని యొక్క దుఃఖాన్ని గమనించాడు భరతుడు. రాముని భరతుని యొక్క మనశ్శుద్ధిని గమనించిన గుహుడు తీసుకుని వెళ్ళి, ఇదిగోనయ్యా ఈ చెట్టు దగ్గరే వాళ్ళు జడలు ధరించారు, ఈ చెట్టు కింద పడుకున్నారు, ఈ గట్టు మీద కూర్చున్నారు అని చెబితే పాపం భరతుడు వల 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 ఏడ్చాడయ్యో, పట్టు పరుపుల మీద పడుకునవలసినటువంటి సుకుమారమైన మా అన్నగారి శరీరం కఠినమైన నేల మీద ఎలా తట్టుకోగలిగింది అని, అన్నయ్యకు లేని సుఖం నాకెందుకని తాను కూడా జటలు ధరించి తాను కూడా నారబట్టలు కట్టుకుని ఇప్పటి నుండి నేను కూడా భూమి మీదే పడుకుంటాను లేదా గడ్డి పరుచుకు పడుకుంటాను, కందమూల ఫలాలే తింటాను అని ప్రతిజ్ఞ చేశాడు. సరే అక్కడి నుంచి ఈ గుహుడు ఉపాయం చెప్పాడు. ఏమని చెప్పాడు? భరద్వాజి ఆశ్రమానికి వెళ్ళారు ఇక్కడి నుంచి, నువ్వు అక్కడికి వెళితే భరద్వాజుడు చెప్తాడు విషయాలన్నీ అన్నాడు. ఆ భరద్వాజి ఆశ్రమానికి వెళ్ళాడండి. గుహుడు సామాన్యుడు కనుక భరతుడిని శంకించటంలో అర్థం ఉంది. భరతుడితో పాటు వశిష్ఠుడు వచ్చాడు, మహర్షులు వచ్చారు, సుమంత్రుడు వచ్చాడు, అందరూ వచ్చారు. అందరిలో పట్టుకుని భరద్వాజ మహర్షి, కిమిహాగమనే కార్యం తవ రాజ్యం ప్రశాసత ఏతదాచక్ష్వమే సర్వం నకిమే శుద్ధ్యతే మన. ఏమై భరత, రామచంద్రమూర్తి అడవుల పాలైనాడు కదా, హాయిగా రాజ్యం చేసుకోకుండా ఎందుకు వచ్చావోయ్? నిన్ను చూస్తే నాకు కూడా మనస్సుకి నమ్మకం కలగటం లేదు, రామునికి కీడు తలపెట్టడానికే వచ్చావు అని భరద్వాజ మహర్షి అంతటి వాడు దివ్య దృష్టి కలిగిన వాడంటే, హతోస్మి యది మామేవం భగవాన్ అపి మన్యతే, పెద్దగా కేక వేశాడు భరతుడు. సత్యాను మహర్షి అన్నాడు. ఏదో పాపం వాళ్ళు పొరపాటు పడ్డారు, అమాయకులు అనుకున్నాను, సర్వము తెలిసినటువంటి మీరు ఇంత మాట అన్నారా, ఈ మాట నా ప్రాణం తీసేసింది. హతోస్మి యది వామేవం భగవాన్ అపి మన్యసే, మీరు కూడా ఇంత పెద్ద మాట అన్నారండి అని బాధపడితే, అప్పుడు వశిష్ఠుడు మొదలైన వాళ్ళందరూ భరతుని యొక్క మనశ్శుద్ధిని భరద్వాజ మహర్షికి వినిపిస్తే, భరద్వాజ మహర్షి వీళ్ళందరికీ అద్భుతమైన విందునిచ్చాడు. రామచంద్రమూర్తి వెళ్ళినప్పుడు చేసిన విందు ఎంతండి, ముగ్గురికి అంత అన్నం పెడితే సరిపోయింది. కందమూలాలు భరతునితో వచ్చిన సైన్యము, ఈ సైన్యంలో రకరకాల మనుష్యులు ఉంటే ఎవరెవరికి ఏది ఇష్టమో వాళ్ళ ముందు పుట్టుకొచ్చింది అది భరద్వాజ మహర్షి విందు. ఎవరింటానైనా మంచి భోజనం చేస్తే భయ వాళ్ళ భరద్వాజ మహర్షి విందులా ఉంది అంటాం. అంత మనోహరమైనటువంటి విందుని ఇచ్చాడు. అక్కడ నుండి చెప్పాడు బలానా చోట ఉన్నాడు వెళ్ళమని. అక్కడికి వెళ్ళాడు. ఆ వెళ్ళేసరికి జటలు నారచీరలు ధరించి వెళ్ళాడు. చెట్టు కింద కూర్చుని ఉన్నాడు రామచంద్రమూర్తి. జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి, రెండు కాళ్ళ మీద పడ్డాడు పాప. కళ్ళ నీళ్లతోటి రామచంద్రమూర్తి పాదాలను తడిపి వేశాడు, కడిగి వేశాడు. రామచంద్రమూర్తి భరతుణ్ణి లేవదీశాడు. అంకే భరతమారోప్య, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నిజానికి భరతుడికి రాముడికి ఎంత తేడా అంటే రెండు రోజుల తేడా, ఒక్కరోజు తేడా. ఈ ఒక్కరోజు తేడా అయినా ఒక గడిగ తేడా అయినా పెద్ద పెద్ద చిన్న చిన్న వాత్సల్యంతో దగ్గర కూర్చోబెట్టుకుని రాజధర్మాలన్నీ కుశల ప్రశ్నల రూపంలో ప్రశ్నించాడు. నాయన, ఇప్పటి వరకు నెలకి జీతాలు ఇస్తున్నావా, నటులను పోషిస్తున్నావా, గాయకుల్ని పోషిస్తున్నావా, ఎన్ని ధర్మాలున్నాయో రాజు నిర్వహించవలసినవి, దీనికి ఖచ్చిత్ సర్గ అని పేరు. అయోధ్యాకాండలో 100వ సర్గ. అన్ని కుశల ప్రశ్నలు వేశాడు. మన కుశల ప్రశ్నలు వేసినట్టుంది కానీ రాజధర్మాలని సున్నితంగా చెప్పాడు. ఇందాక భరతుడు ఒట్లు వేశాడు, అవన్నీ ధర్మాలు. ధర్మాలని భరతుని చేత చెప్పించాడు, రాజధర్మాలని రామచంద్రమూర్తి చేత కుశల ప్రశ్నల రూపంగా వాల్మీకి భగవానుడు చెప్పించాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా, కైక అడిగినా కూడా రామచంద్రమూర్తి ఆడిన మాట తప్పని వాడు కాబట్టి, నేను అయోధ్యలో 14 ఏళ్ళు కాందే అడుగు పెట్టనన్నాడు. ఇప్పుడు అన్నయ్య రాకపోతే పోనీ, నేను రాజ్యాన్ని చెయ్యలేను, ఒక్కసారి ఈ పాదుకల మీద నీ పాదములను మోపి ఇమ్మన్నాడు. అందరూ రాజ్యం ఊడగొట్టడం కాదండి, పాదుకలు కూడా లేకుండా తీసుకుని పోయినారు, పాపం రాళ్ళు ముచ్చుకుంటాయి రామచంద్రమూర్తి పాదాలలో అన్నారు. వెళ్ళేటప్పుడే బంగారు పాదుకలు చేయించుకొని తీసుకుని వెళ్ళాడు, రత్నములు పొదిగినటువంటివి. అవి రామచంద్రమూర్తి స్పర్శ లేవు, రామచంద్రమూర్తి స్పర్శను పొందితే వాటికి ఒక దివ్య శక్తి వస్తుంది అనేటటువంటి ఆశతో, అధిరాహో అధిరోహరియ పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధస్యతి. అన్నయ్య, ఒక్కసారి ఈ పాదుకల మీద నీ పాదాలను మోపి నాకు ఇయ్యి, ఈ లోకానికి ఉన్నటువంటి యోగక్షేమాన్ని ఈ పాదుకలు వహిస్తాయి, నేను కాదు వహించేది. అందుకని రాముడు గొప్పవాడా, రాముని పాదుకలు గొప్పవా అని ప్రశ్న వేస్తే పాదుకలే చాలా గొప్పవట రాముని కంటే కూడా. రాముడు వనవాసం చేసినంతకాలం పాదుకలు పట్టాభిషేకాన్ని పొంది నందిగ్రామంలో ఉండి రాజ్యాన్ని పరిపాలన చేసినాయి. వేదాంత దేశికులు పాదుకా సహస్రమని 1000 శ్లోకాలు రాశారు. ఆ 1000 శ్లోకాలలో ఈ పాదుకల దివ్య మహిమని వర్ణిస్తారు. ఆహా, రాముడి కంటే నీవే గొప్ప దానివే అంటూ మొదలు పెడతారు. అంత వైభవం ఎలా వచ్చింది వాటికంటే రామచంద్రమూర్తి యొక్క స్పర్శ చేత వచ్చింది. అందుకనే పూర్వకాలంలో పెద్దవాళ్ళ దగ్గరికి పసిబిడ్డలను తీసుకొచ్చి లేదు పెళ్లి కూతుళ్ళని తీసుకొని వచ్చి ఆశీర్వచనం చేస్తే వాళ్ళు అక్షతలు వేసి పైనుంచి నివిరి తాకేవాళ్ళు. ఆ స్పర్శ వల్ల వీళ్ళకు దివ్య చైతన్యం శక్తి వచ్చేది. ఇవాళ ఇటువంటి సంప్రదాయాలన్నీ లుప్తమైనవి. ఇంకా కొన్నాళ్ళకి మనం రామాయణం భారతం భాగవతం చెప్పుకోవటం కాదు, మా తాతయ్య మా ముత్తాతయ్య వాళ్ళ కథలు చెప్పుకునే పరిస్థితి, అవే పురాణాలు అయ్యేటటువంటి రోజులు ఆసన్నమైన ఇప్పుడు. ఆ పాదుకల మీద ఆయన ఒక్కసారి పాదములను మోపగానే అక్కడ జరిగిన విశేషం మామూలుగా దండం పెట్టలేదు భరతుడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి పాదములు మోపాడో సపాదుకే సంప్రణమ్య సమ్మనే ఉపసర్గ చేర్చి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి వాటిని ఒక పళ్ళెంలో పెట్టుకుని తన నెత్తి మీద పెట్టుకుని వాటికి గొడుగుబట్టి తీసుకుని వెళ్ళి పట్టాభిషేకం చేశాడు నందిగ్రామంలో. మొట్టమొదటి పట్టాభిషేకాన్ని పొందింది రామాయణంలో పాదుకలు. కనుక పాదుక పట్టాభిషేకం మొట్టమొదటిది, చాలా గొప్పది. అటువంటి దివ్య పాదుకలను పెట్టుకుని ఈయన తీసుకుని బయలుదేరితే రామచంద్రమూర్తి అక్కడ లక్ష్మణుణ్ణి హెచ్చరించాడు, ఇక్కడ భరతుణ్ణి హెచ్చరిస్తున్నాడు. మాతరం రక్షకైకేయీం మారోషం కురుతం ప్రతి. భరత, మీ అమ్మ పట్ల నీవు కోపాన్ని పోనబోకవయ్యా, ఆవిడ్ని జాగ్రత్తగా రక్షించమన్నాడు. 14 ఏళ్ళు నిండిన తర్వాత మొట్టమొదట భరతుడు చెప్పిందే పూజిత మామికా మాత. అన్నయ్య, ఆ రోజు నువ్వు చెప్పావు మా అమ్మని ఆనాటి నుండి ఈనాటి వరకు నేనేమీ అనలేదు, పూజ చేశాను అని ఆ గౌరవాన్ని మళ్ళీ అందించాడు. ఇంత గొప్పవాడు కనుకనే రామచంద్రమూర్తి నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమా మద్విధా వా పితుఃపుత్రా సుహృదో వా భవద్విధ అంటాడు లక్ష్మణుణ్ణి పక్కన పెట్టుకుని. లక్ష్మణుడు తన కోసంగా భార్యని విడిచి 14 ఏళ్ళు అంతఃపురం విడిచి పాపం వచ్చి కష్టపడి ముళ్ళు పుల్లలన్నీ ఏరి ఏమడిగితే అది తెచ్చిపెట్టి చక్కటి ఉపచారాలు చేస్తే లక్ష్మణ నిన్ను చూస్తే నాకు నాన్నం చూసినట్టుందన్న పెద్ద మనిషి ఏమంటున్నాడు చివరికి, నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమా, భరతుని వంటి తమ్ముళ్ళు ప్రపంచంలో ఉండరు 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 అన్నాడు. అయినా లక్ష్మణుడు అసూయ చెందల. అది సౌభ్రాత్రం. భ్రాతృవైభవం అంటే తనని కాకుండా మరి ఒకరిని తన సమక్షంలో ప్రశంసిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి అసూయ పొందని లక్షణం గొప్పవాడు లక్ష్మణుడు గనక. దేశే దేశే కణత్రాణి దేశే దేశే చ బాంధవా తమ్ తు దేశన్న పశ్యామి ఎత్ర భ్రాత సహోదర అని లక్ష్మణస్వామి అష్టఘంట శక్తి చేత మూర్ఛితుడైనప్పుడు రామచంద్రమూర్తి ఏడ్చాడు. సీతమ్మ కంటే గొప్పగా లక్ష్మణస్వామిని భావించాడు. శత్రుఘ్నుడు ఎంతవరకో అంతవరకే కనిపిస్తాడు, ఎందుకంటే చక్రాంశ కనుక వెళుతూ ఉంటాడు వస్తూ ఉంటాడు, ఎక్కడ ఏ పని చెబితే ఆ పని చేసుకొస్తాడు. లక్ష్మణుడు లేకుండా శత్రుఘ్నుడు ఉండగలడు, రాముడు లేకుండా శత్రుఘ్నుడు ఉండగలడు. రాముడు లేకుండా ఉండలేని వాడు లక్ష్మణుడు భరతుడు. నిజానికి తన కోరిక నెరవేర్చుకుని రాముణ్ణి చూస్తూ ఆనందపడ్డ లక్ష్మణుడి కంటే రాముని యొక్క మాటను రాముని యొక్క పాదుకలను తరదాల్చి రాముణ్ణి చూడకుండా వ్రతం చేసి తపస్సు చేసినటువంటి భరతుడు చాలా గొప్పవాడు. వీళ్ళ ఒక తల్లి బిడ్డలు కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువ ఉన్నారు కనుకనే భ్రాతృవైభవం. భవము అంటే పుట్టుక, విభవము అంటే మనం ఐశ్వర్యం అనుకుంటున్నాం. విశేషమైన భవము విభవము, వీళ్ళ జన్మలు విశేషమైన జన్మలు. విభవస్య భావ వైభవం, ఆ విభవము యొక్క ఆంతర్యమే వైభవం. కాబట్టి మాతృవైభవం భ్రాతృవైభవం. ఇంకొక జాతి మిగిలింది, రాక్షస జాతి. ఆ రాక్షస జాతిలో కుంభకర్ణుడు ఒక రకం, విభీషణుడు ఒక రకం. రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు ఒకే తల్లి బిడ్డలైనప్పటికీ విభీషణుడు ధర్మమునందే ఎట్టి ఆపదలోనైనా మనస్సు లగ్నమై ఉండాలి అని ఆనాడు ప్రార్థించి బ్రహ్మవర ప్రసాది అయినందువలన రావణుడు చేస్తున్నటువంటి అకార్యమును ఎదుర్కొన్నాడు. తమ్ముడైనప్పటికీ ఈ ఇది నీకు తగదు, సీతమ్మని అప్పచెప్పి రాముని శరణాగతి చేయమని బోధించాడు. రామదూతగా వచ్చినటువంటి హనుమని చంపివేయమని రావణాసురుడు ఆజ్ఞాపించినప్పుడు దూతవధ్యా విగరిహిత, దూతని చంపటం అనేది ధర్మశాస్త్ర బద్ధం కాదని ఎదిరించాడు. చిట్ట చివరికి చీగొట్టించుకున్నాడు. బయలుదేరి వచ్చి రాముణ్ణి చేరాడు. ఎందుకని వచ్చి చేరాడు? అధర్మం ఉన్న చోట ధర్మం ఉండదు కాబట్టి. ధర్మం తన దగ్గరికి నడుచుకుంటూ రామచంద్రమూర్తి రూపంగా వచ్చింది కాబట్టి తాను ధర్మాన్ని ఆశ్రయించాడు. ఎవరమైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరైనా మనకి తెలిసి అధర్మం చేసినప్పుడు ఆ అధర్మాత్మల్ని విడిచి ధర్మాత్మలు వెళ్ళాలి అని శాస్త్రం చెప్పింది. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిరియంచోపి సహాయతాం అపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచతి అంటాడు మురారి. యాంతి న్యాయ ప్రవృత్తస్య, న్యాయంగా నడిచే వాళ్ళకి తిరియంచోపి సహాయతాం, పశువులు సహాయం చేస్తాయి, పక్షులు సహాయం చేస్తాయి. న్యాయ మార్గంలో నడిచాడు రామచంద్రమూర్తి. పశువులైన వానరులు సహాయం చేశారు, పక్షులైన జటాయు సహాయం చేసింది. అపంధానంతు గచ్చంతం, అధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి రావణాసురుణ్ణి సోదరోపి విముంచతి, ఒకే తల్లి కడుపున పుట్టిన తోబుట్టు అయినా విడిచిపెట్టేశాడు అని ఈ రామాయణ సారమంతా ఒక చిన్న శ్లోకంలో అందించారు మురారి. ఈ భ్రాతృవైభవంతో ఈనాటి కార్యక్రమానికి స్వస్తి. రేపు హనుమద్వైభవం, సీతాయాశ్చరితం మహత్, ఇవి రెండు అనుస్యూతంగా వస్తాయి. సీతతో పాటు రామచంద్రమూర్తి, రామచంద్రతో పాటు హనుమ, హనుమతో రాముడు, పెన వేసుకుని మూడు పాయలు అల్లినటువంటి అందమైన జడవలే రేపటి ప్రసంగం. స్వామి ఆ ముగ్గురి వైభవాన్ని చెప్పించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం.